క్షమించాలి, ఇది ఇందాక ఏదో నాది మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టుంది. యోగ వాసిష్టం మనకి ఇచ్చిన 13, 14, 15 తారీఖులు ఇవాళ మననం జరుగుతోంది ఇక్కడ. సో వశిష్ఠుల వారు వేదాంతాలను అనేక వృత్తాంతాల్లో కలబోస్తూ మనని ఆలోచింపజేస్తున్నారు. ఆలోచించే వారికి జ్ఞానం కలిగించే అద్భుతమైన గ్రంథం అన్నారు వారు. వారు రాసింది యోగ వాసిష్ఠం. కథల ద్వారా చూపిస్తున్నారు, వీటిని దృష్టాంతాలు అంటారు అని గురుగారు చెప్తున్నారు. సిద్ధాంతం మన హృదయంలో నాటుకునేటట్టుగా చేసేదే దృష్టాంతం. కథలు, ప్రతీకాత్మలు, ఇతిహాసాలు, మనం ఇప్పుడు కథ ద్వారా మనకి ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్తూ మనం తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ జ్ఞాన భూమికి అజ్ఞాన భూమి గురించి వివరిస్తూ జ్ఞాన అజ్ఞాన నిర్వచనం తెలుసుకుందాం అంటున్నారు. ఇదంతా స్వరూపమే తెలుసుకోవడం, జ్ఞాన నిర్వచనం తెలియడం, ఇది స్వరూపం తెలుసుకోవడం, తర్వాత జ్ఞానం నిర్వచనం తెలియడం. తన స్వరూప స్థితిలో తాను ఉండటమే జ్ఞానం, దీని నుంచి జారడమే అజ్ఞానం అని చెప్తూ మనకి సప్తభూమికుల గురించి ఇంకా డీటెయిల్డ్ గా మన మొదటి వక్త అయిన శ్రీ లక్ష్మీనారాయణ గారిని స్వాగతం పలుకుతూ ఆయన మొదటిసారి మన మురళిలో మాట్లాడబోతున్నారు శ్రీ లక్ష్మీనారాయణ గారు.
థ్యాంక్స్ మేడం. నేను ఆల్రెడీ మొదలు పెట్టేశాను, సో నేను మళ్ళీ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ అగైన్. అందరికీ నమస్కారం. 12వ రోజు ప్రవచనం ప్రారంభిస్తూ గురువు గారు వశిష్ఠులు చెప్పిన అజ్ఞాన జ్ఞాన భూమికల గురించి వివరిస్తున్నారు. అజ్ఞాన భూమికల ద్వారా ఏది వదలాలో, జ్ఞాన భూమికల ద్వారా ఏది పొందాలో తెలుసుకోవాలి. ముందుగా జ్ఞానము, అజ్ఞానము గురించి చెబుతున్నారు. తన స్వరూప స్థితిలో తాను ఉండటమే జ్ఞానము, తన స్వరూప స్థితి నుండి చిత్తము విడివడటమే అజ్ఞానము. స్వరూప స్థితి అంటే సత్ చిత్ ఆనందము, దానిలో స్థిరపడిపోతే అది జ్ఞానము, దాని నుండి జారిపోతే అజ్ఞానము. ఆ జారిపోవటం ఏ విధంగా ఉన్నది అన్నది సప్త భూమికల్లో వివరిస్తున్నారు. స్వరూప స్థితి తెలియకుండా చేసేవి అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు 7 విధాలుగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొదటిది బీజ జాగ్రత్త. ఇది మొట్టమొదటి జీవభావము అభివ్యక్తమైన దశ. ఈ దశలో ప్రథమ చైతన్య స్ఫురణ జరుగుతుంది. 2వది జాగ్రత్త. ఈ దశలో దేహ తాదాత్మ్యత ఏర్పడుతుంది. ఈ స్థూల దేహం నేను, ఈ దేహంతో ఇవి నేను అనుభవిస్తున్నాను అనే స్థితి. ఈ దశలో సుఖ దుఃఖాలు అనుభవం ఉంటుంది. 3వది మహాజాగ్రత్త. ఈ దశలో ఒక దృఢమైన పట్టుదల కలిగి ఏదైనా సాధించాలి అనే స్థితిని పొందుతారు. 4వది జాగ్రత్త స్వప్నం. ఈ దశలో మెలకువలో స్వప్నాలు ఉంటాయి. ఇది ఒక విధంగా డే డ్రీమింగ్ అని చెప్పచ్చు. అలాగే భ్రాంతులు, మనస్సుతో కల్పించుకున్న విషయాలు కూడా ఈ కోవకే చెందుతాయి. 5వది స్వప్న భూమిక. ఇది కళ. ఇది నిద్రలో కలిగేది. ఇది స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. ఇది వాసన వల్ల కలుగుతుంది. స్వప్నంలో సత్యమని, స్వప్నం అయిపోయిన తర్వాత ఇది అసత్యమని తెలుస్తుంది. 6వది స్వప్న జాగ్రత్త. ఇది ముందు చెప్పిన జాగ్రత్త స్వప్నం వంటిదే. అది మెలకువలో కళ, ఇది కళలో మెలకువ. ఇది మనస్సుతో కల్పించుకున్నది కాదు. ఇది ఒక దృఢమైన వాసన వల్ల కలిగిన చిరకాల స్థాయిత్వ కల్పన. ఇది ఎక్కువసేపు ఉంటుంది. ఇక్కడ గురువు గారు ముందు రోజు చెప్పిన లవణరాజు కథని ఉదాహరణగా చెప్పారు. ఆఖరి భూమిక సుషుప్తి. ఇది అజ్ఞాన భూమికల్లో ఆఖరి అవస్థ. ఇది సమాధి స్థితి కాదు. ఈ స్థితిలో అనుభవించవలసిన బీజకర్మలు ఉంటాయి. వాసనలన్నీ ఒక బీజప్రాయంగా దాగి ఉంటాయి. ఇది ఒక స్తబ్దత స్థితి. ఇవి అజ్ఞాన భూమికలు. ఇప్పుడు గురువు గారు జ్ఞాన భూమికల గురించి చెబుతున్నారు. ఇవి కూడా 7 దశలు. మొదటిది శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే శుభమైన ఇచ్ఛ, కోరిక. ఏ ఇచ్ఛ బంధనం నుంచి బయటపెడుతుందో, ఏ ఇచ్ఛ ముక్తికి హేతు అవుతుందో దానిని శుభేచ్ఛ అంటారు. ఇది అంకుర దశ. 2వది విచారణ. ఈ దశలో వ్యక్తి శాస్త్ర సజ్జన సంపర్కం చేత వైరాగ్యంతో గురువుగారిని ఆశ్రయిస్తారు. శ్రవణ మననంతో పాటు సదాచారం నందు ప్రవృత్తి ఏర్పడితే దానిని విచారణ దశ అంటారు. సదాచారము అంటే సత్పురుషుల సులక్షణాలు తెలుసుకుంటూ అలా ఉండటానికి ప్రయత్నిస్తే అది సదాచారము. 3వది తను మానస. శుభేచ్ఛ విచారణ వల్ల ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లితే అది తను మానస దశ అంటారు. 4వది సత్వాపత్తి. ఆపత్తి అంటే పొందుట. ఈ దశలో పైన 3 దశలు దృఢపడి పరమాత్మ యందు మనసు నిలబడుతుంది. 5వ దశ అసంశక్తి. ఈ దశలో దేనియందు ఆసక్తి ఉండదు. ముందు చెప్పుకున్న 4 దశల వల్ల వచ్చిన సంస్కారము ఈ స్థితి. సమాధి స్థితిలో బాహ్య విషముల మీద ఆసక్తి ఉండదు. ఆ అసంశక్తి దశలో సమాధి స్థితి నుంచి బయటికి వచ్చాక కూడా బాహ్య విషములందు ఆసక్తి ఉండదు. ఈ దశలో ఉన్న వ్యక్తిని బ్రహ్మ విద్వార అంటారు. ఆరవది పదార్థ భావన, పదార్థ అభావన. పైన చెప్పిన ఐదు భూమికలు అభ్యాసం చేయటం వల్ల పూర్ణమైన ఉపరితి ఏర్పడుతుంది. ఉపరితి అంటే తన యందు తాను ఆనందించుట. బాహ్య విషములు ఉన్నాయా లేవా అనే స్థితిలో ఉంటాడు. పదార్థములు ఉనికి గుర్తించరు. లోపల బయట పదార్థన భావన ఉండదు, పదార్థ భావన ఉండదు. ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని బ్రహ్మ విద్వరీయుడు అంటారు. ఆఖరి జ్ఞానభూమికల్లో ఆఖరి దశ తుర్యగ్. ఈ స్థితిలో పూర్ణ బ్రహ్మమునందు ఉంటారు. దీని తరువాత స్థితి మోక్షమే. ఈ స్థితి నది సముద్రంలో చేరటం వంటిది. దీనిని శివం, అద్వైతం అని కూడా అంటారు. ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. శరీరం వదిలేసిన తర్వాత విదేహముక్తుడు అవుతాడు. ఇవి జ్ఞాన అజ్ఞాన భూమికలు. అభ్యాసన క్రమంలో శరీరం విడిచినచో తరువాత జన్మలలో క్రమముక్తి పొందుతారు. మంచి ప్రయత్నం ఎప్పుడూ నశించదు అని గురువుగారు అష్యూరెన్స్ ఇస్తారు. ఈ ఏడు భూమికలు ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ఇవి కేవలం బుద్ధిమంతులకు మాత్రమే. పశువు స్థావరం మ్లేచ్చులకు ఇవి చెప్పినా అర్థం కాదు. మ్లేచ్చులు అంటే సనాతన ధర్మాన్ని ఈసడించేవారు. పశు మ్లేచ్చులు కూడా పుణ్య విశేషం చేత ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటికి రావచ్చు. ఇప్పుడు గురువుగారు మనసు గురించి చెబుతున్నారు. మనసే సంకల్పించటం వల్ల, ఆచరించటం వల్ల, అభ్యసించటం వల్ల శరీరం అయింది. మనసు, కర్మ, శరీరం అన్నీ ఒకటే. అందుకే సంస్కరించవలసినది మనసు. జగత్తే మనసు, మనసే జగత్తు. జగత్తు పోయినా మనసు ఉంటుంది, మనసు లేకపోతే జగత్తు లేదు. అప్పుడు బ్రహ్మం ఒక్కటే మిగులుతుంది. సూర్యునిలో కిరణాలు, అగ్నిలో వేడిమి ఎలా ఉంటాయో అలాగే మనసులో జగత్తు ఉంటుంది. మనోలయమే మోక్షము అని గురువుగారు చక్కగా వివరించారు. ఇక్కడ నుంచి గురువుగారు ఒక పురావృత్తం మొదలుపెట్టారు. పురావృత్తం అంటే మహాత్ముల కథలు. ఇవి మనసుకుని సాకారం చేయు కథలు. ఇక్కడ నుంచి ప్రవచన సారాంశాన్ని తర్వాత వక్త చెప్తారు. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ గురుభ్యో నమః అడ్మిన్స్కి ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ.
చాలా చక్కగా వివరించారండి. నాకు వినిపిస్తుంది కదండి విద్యను మళ్ళీ ఇప్పుడు చక్కగా ఇప్పుడు మనకి మారుతి గారు మన భృగు యముడి సంవాదం గురించి చెప్తారు. సీత వారు సీతకలు వారు మాట్లాడిన తర్వాత అంశం నుంచి వీరు మాట్లాడతారు. మారుతి గారు.
శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం భృగు యమ సంవాదం గురించి తెలుసుకుంటున్నాం. ఋషులలో ఉత్తమోత్తములైన భృగు అత్యద్భుతమైన మందర పర్వతం దగ్గర తపస్సు చేస్తున్నారు. యవనంలో ఉన్న శుక్రుడు తండ్రి అయిన భృగును ఉపాసిస్తూ ఉన్నాడు. శుక్రుడు తండ్రి దగ్గర యోగాభ్యాసం, శాస్త్ర అధ్యయనం చేస్తూ దాని సాధన కూడా చేసి దానిలో నిష్ణాతుడయ్యాడు. యోగం చేసేటప్పుడు మనస్సులో అఖండ శక్తి వస్తుంది. మౌనంగా నిర్వికల్ప స్థితిలో కూర్చుంటే మనలో కూడా గొప్ప శక్తి జాగృతం అవుతుంది. ఒక రోజు శుక్రుడు నిర్వికల్ప సమాధిలో ఉన్న తండ్రిని చూస్తూ ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో విహరిస్తూ ఉన్న విశ్వాచి అని ఒక మహా అప్సరసను చూశాడు. ఆమె కూడా శుక్రుడిని చూసింది. పరస్పర ప్రీతి భావం కలిగింది. శుక్రుడి స్థితి అవిద్యకు విద్యకు మధ్యలో ఉండి ఇది సరి అయినది కాదు అని అనుకున్నాడు. తండ్రి దగ్గర మఠం వేసుకున్నాడు. చిత్త ప్రవృత్తులను నిరోధించాడు. మనస్సును ఏకాగ్రం చేసుకున్నాడు. అయినా కూడా శుక్రుల వారికి ఆ మహా అప్సరసే కనిపించింది. ఆమెతో తను వెళ్తున్నట్లు భావన చేస్తూ తన పుణ్య ప్రభావంతో స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రునికి ప్రణామం చేసి ఇంద్రుని ఆతిథ్యాన్ని సుమారు 2 గడియలు స్వీకరించి స్వర్గంలో సంచరించటానికి బయలుదేరాడు. ఆ గమనంలో మరలా అదే అప్సరసను కలిసి ఇరువురు పరస్పర కామావేశానికి లోనై ఇరువురు చీకటిని ఊహించుకొని ఆ చీకటిలోనే 8 చాతుర్యుగాలు సంతోషంగా గడిపారు. వస్తువు, భావన, సుఖము, దుఃఖము ఇవన్నీ కాలముచే పుట్టి కాలముచే నశించవలసింది. ఇదే కాలమహిమ. పుణ్యక్షయంతో వారి ఇరువురి దివ్య శరీరాలు క్రమక్రమంగా నశించి సూక్ష్మ శరీరులై దుఃఖమయ చిత్తంతో సంచరిస్తూ ఆ 2 లింగ శరీరాలు చంద్రకిరణాల్లో ప్రవేశించి తద్వారా మంచు బిందువుల్లోకి, తద్వారా వర్షం ద్వారా ధాన్య రూపాల్ని పొందాయి. శుక్ర చైతన్యంతో పరిపక్వమైన ధాన్యాన్ని దశాబ్నవము అనే గ్రామంలో ఉన్న ఒక విప్రుడు భుజించినందువలన ఆ విప్రుడికి పుత్రుడై జన్మించాడు. కొందరు మునులతో సాంగత్యం లభించి మేరుపర్వత ప్రదేశంలో ఘోర తపస్సు ప్రారంభించాడు. చాలా కాలానికి ఒక మృగాన్ని చూసి అది తన ప్రియురాలైన అప్సరసని గుర్తించి తన తపోబలంతో ఆ మృగానికి స్త్రీ రూపం కలిగించి ఆమె ద్వారా ఒక పుత్రుని పొందారు. మానవ సహజమైన వాత్సల్యము, మోహము, మమకారము అనే వాటికి లోనై వేదవిహితమైన సత్యము, తపస్సు, దానము మొదలైన వాటివి త్యజించి వేశాడు. ఒకరోజు మృత్యు అతన్ని మింగింది. మరణదశ చేరే సమయానికి ఆ లింగ శరీరం అనేక ఇచ్ఛలకు, భావావేశాలకు లోనై అనేక జన్మలు పొంది ఆ తర్వాత అతడు మద్రదేశపు రాజుకు పుత్రుడే జన్మించాడు, రాజు అయ్యాడు. కాలక్రమేణా వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. సమంగా నది ఒడ్డున తపస్సు ప్రారంభించాడు. అనేక వాసనలతో అనేక స్థితిగతులు అని అర్థమవుతుంది మనకు. మాయా ప్రభావం అవగతమవుతుంది మనకు. ఈ సమయంలో ఒకరోజు భృగు మహర్షి నిర్వికల్ప సమాధి నుండి లేచారు. కొడుకు శుక్రాచార్యులు వారి జీవన లేని సృష్టించిపోయిన శరీరం చూసి, కాలపురుష, యమధర్మరాజా, ఇతడు నా కుమారుడని ఎరగవా? సరే, నా తపోశక్తి రుచి చూచదు కాక అని శపించటానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు కాలుడు ఆది భౌతిక దేహం ధరించి వచ్చాడు. హే భృగు మహర్షి, మహాజ్ఞానివి అయిన మీరు అపరాధులపై కోపించి శపించటమా? మేము నీతిని పాలించే వాళ్ళము. నేను నీ శాపాలకు భయపడను. నాకు కోపాదులు ఉండవు. నా నీ అనే భేదం ఉండదు. జ్ఞాన దృష్టి లేని వారు కర్తలు, భోక్తలు అనే అజ్ఞానంతో ఉంటారు. మనోమయ దేహం మోక్షం వరకు ఉంటుంది. ఈ మనస్సు కూడా వివిధ దేహాలను మారుస్తుంది. చిత్తమే పురుషుడు. మనసు నుండి విడిపడటమే ముక్తి. మనోరథ మార్గంలో శుక్రుడు చాలా దూరం వెళ్ళాడు. యోగంలో ఉన్నప్పుడు మనోభావనకు శుక్రుడు ప్రాణం కలిపాడు. జీవుడు మనస్సుతో తాదాత్మ్యం పొందితే ఎన్ని జన్మలైనా ఎత్తుతాడు. కాలుడు ఈ విధంగా శుక్రుడి మనోరథ సంచారం గురించి భృగు మహర్షికి వివరించారు. ప్రస్తుతం నీ పుత్రుడు శుక్రుడు సమంగా నదీ తీరంలో వాసుదేవుడు అనే పేరుతో ధ్యానంలో తపస్సులో ఉన్నాడు. భృగుడు కూడా తన జ్ఞాన దృష్టితో శుక్రుడి సంచారం మొత్తం చూశాడు. కాలుడి వద్ద క్షమాపణ అడిగాడు. కాలుడు భృగు మహర్షిని క్షమించాడు. ఇద్దరూ కలిసి ఆశ్రమం నుండి బయలుదేరి సమంగా నదీ తీరంలోకి బయలుదేరారు. మార్గ మధ్యంలో కాలుడు బ్రహ్మతత్వం బోధిస్తాడు. సర్వం బ్రహ్మమయం అనే భావన నిరంతర సాధన చేయాలి. మనం ఏర్పరచుకున్న అజ్ఞానపు ఆవరణను మనమే చీల్చుకొని ముక్తి పొందాలి. సాధన విచారణ లేని మనసుకు భ్రమం దొరకదని చెబుతూ, నీ కొడుకు ఈ స్థితికి నేను కారణం కాదు అని కాలుడు చెప్పాడు. ఆ సమయంలో ఆ సమంగా నది తీరాన్ని చేరుకున్నారు. అక్కడ వాసుదేవుణ్ణి లేపారు. వాసుదేవుడు తటాలను ధ్యానం నుండి లేచి ఇరువురికి నమస్కారం చేసి, మీరెవరు అని అడుగుతాడు. భృగు, నాయనా, నువ్వు అజ్ఞానివి కాదు, నిన్ను నువ్వే స్ఫురణకు తెచ్చుకో అని చెప్పారు. శుక్రుడు ధ్యాననిష్ఠుడై తన వివిధ జన్మల దశలను స్మరించాడు. ఎంతటి అర్థరహితమైన జీవితాన్ని సాగించాడో తెలుసుకున్నాడు. తనలో ఉన్న అజ్ఞానానికి విస్మయం చెందాడు. ముగ్గురు సిద్ధ మార్గం ద్వారా భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ శరీరంలోకి వెళ్ళు అని శుక్రుణ్ణి కాలుడు శాసించాడు. వాసుదేవుడి శరీరంలో ఉన్న జీవుడు ఆ శుష్క శరీరంలో ప్రవేశించాడు. ఆ శుష్క శరీరం చూస్తే వైరాగ్యం తప్పకుండా కలుగుతుంది. కొందరు పుడుతూనే గొప్పవారవుతారు. బ్రహ్మ సంకల్పం ప్రకారం శుక్రుడు ఒక గ్రహాధిపతి కావాలి, ఒక ఆచార్యుడు కావాలి. ఈ కల్పాంతం వరకు ఉండాలి. శుష్క శరీరంతో చేతన మొదలైంది. భృగుడు తన కమండలంలోని మంత్రజలము ఆ శరీరం మీద చల్లాడు. అప్పుడు మామూలు శుక్రుడు అయ్యాడు. తన శరీరాన్ని తానే తగలబెట్టుకున్నాడు. అంటే శుక్రుడు వాసుదేవుడి శరీరాన్ని తగలబెట్టాడు. బీజ సిద్ధి, జాతి సిద్ధి కలిగిన శుక్రుడికి తండ్రి వలన యోగం వచ్చింది. సాధనా సిద్ధి కూడా కలిసింది. ఈ మూడు కలిగిన వారిలో సంకల్పం వెంటనే సిద్ధిస్తుంది. కాలుడు శుక్రుడిలో మిగిలి ఉన్న అజ్ఞానాన్ని తొలగించాడు. దానితో శుక్రుడి మనసులో పూర్ణ స్థిరత్వం ఏర్పడింది. దానితో ఇప్పుడు నాకు అప్సరస కనిపించినా నా మనసు కదలదు అని శుక్రుడు చెప్పాడు. శుక్రుడు కల్పాంతం వరకు ఉన్నాడు, ఆచార్యుడయ్యాడు. మనస్సుతోనే ఏదైనా సాధించగలమని ఆ భృగుమయ సంవాదం ద్వారా మనకు అవగతం అవుతుంది. శ్రీ గురుభ్యో నమః.
చాలా చక్కగా వివరించారు మార్తి గారు. ఇక్కడ గురుగారు హలో కాలుడు గురించి చెప్తూ, ఆయన ఎలా వచ్చారు, ఆయనకి ఎన్ని చేతులు అది కూడా చెప్పారు. అది నాకు నచ్చింది. 12 చేతులు అంటే మనకి 12 నెలలుగా తీసుకోవాలని, 6 ముఖాలు అంటే 6 ఋతువులుగా తీసుకోవాలని, ఇదంతా మనకి ఒక 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 అంటే యముడు ఇలా ఉంటుంది అని అంటే ఆహా మనకి ఇన్నాళ్ళు అలా అర్థం లేదు కదా, అంటే 12 చేతులు 12 నెలలుగా అని. ఇప్పుడు 3వ స్పీకర్ అయిన వంశీ గారు రాకపోవడంతో నేను ఫిల్అప్ చేస్తున్నానండి. ఇక్కడ తర్వాత ఎలా చెప్తూ చిత్తాలు 2 రకాలుగా ఉంటాయని, మలిన చిత్తం అని తర్వాత శుద్ధ చిత్తం అని చెప్తూ తర్వాత ఇక్కడ ఇంకొక కథ ఇక్కడ చెప్పారనమాట. ఏమిటి అంటే ఇందాక రాముల వారికి ఒక క్వశ్చన్ వస్తుంది అన్నట్టు, వారు అడుగుతారనమాట ఈ రకంగా మోహం గురించి చెప్తూ ఈ తన శరీరాన్ని చూసి ఎందుకు మోహితుడయ్యాడు, ఎందుకు ఇలా బాధపడ్డాడు అంటే ఆయన శరీరాన్ని ఆయనే దగ్ధం చేశారు కదా, ఈ వాసుదేవ శరీరాన్ని ఎందుకు అలా చెప్తూ ఆయన ఇక్కడ సంభాసురుడి వృత్తాంతము చెప్పడం జరిగింది అనమాట. సంభాసుర వృత్తాంతము చాలా చక్కగా ఉంటుంది. అంటే మాయలనే మణులకి సముద్రం వంటి వాట సంభాసురుడు అనే రాక్షసుడు, అంటే సముద్రానికి ఇంకొక పేరు సముద్ర రత్నాకరం. సో ఇలాంటి మాయాజాలుడట ఆయన. ఆయనకు ఒక విశేషణ శక్తి ఉందిట, ఆయన ఒక చంద్రుడు, ఆయన చుట్టుపక్కల ఉన్న రాక్షసులు ఒకే చంద్రుడు ఉంది అంటే ఆకాశంలో ఇంకా చాలా కొన్ని చంద్రులు ఉంటే బాగుంటుంది కదా అనగానే 10 మందిని సృష్టించేవాట. బా చాలా వేడిగా ఉంది, అగ్ని బాగా మంటలు తెస్తుంది అంటే చల్లదనాన్ని సృష్టించేవాట. ఇలాగా చూస్తూ ఉండగా ఆయనకు ఒక రోజు బుద్ధి పుట్టింట, దేవతల మీద యుద్ధానికి వెళ్ళాట. వారు ఈయనతో చాలా చాలా పోట్లాడి తర్వాత వారు పారిపోయారు. దేవతలు పారిపోయాక వారి వారి ఇళ్ళని అందరినీ ఈయన ఈయన ఆక్యుపై చేసేసారట, చేసేసుకుని ఆయన ఏం చేశారట, సరే కొంత కాలం అయ్యాక కొన్ని ఇళ్ళని దగ్ధం చేసి తర్వాత ఆయనకి కొన్నాళ్ళు ఆయన యుద్ధాలు చేస్తాడు, తర్వాత ఆయన రిలాక్స్ అయ్యే టైప్ మెంటాలిటీ ఉందని గురువు గారు నవ్వుతూ చెప్తున్నారనమాట. సో ఈ సంహారసుడు ఏం చేశాట, దాముడు వ్యాలుడు అండ్ కటరు అనే 3 సేనాధిపతుల్ని నియమించాట. ఆయన మాయ నుండి వీళ్ళని సృష్టించాట. ఈ పూర్వవాసనలు వీళ్ళకి లేవు, నేను నేను నాది అనే భావన వీళ్ళకి లేవుట. శత్రువులు మిత్రులు కూడా లేరుట. ఈ దేహాభిమానం లేదు, లేకపోయేసరికి వీళ్ళకి ఏది ప్రాప్తి ఇస్తే అంటే వీళ్ళకి ఇన్ అదర్ వర్డ్స్ నాకు వింటుంటే నాకు అనిపించింది ఒక రోబోట్ లాగా వాళ్ళకి గురుగారు వాడిన వర్డ్ కీ చేస్తే, వాళ్ళని ఎలా కీ చేస్తే వాళ్ళు అలా చేస్తారు. నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టు అంటే కొట్టేస్తారు, తిట్టు అంటే తిట్టేస్తారు. తప్పించి వాళ్ళకి వాళ్ళ నుంచి వాళ్ళకి ఏం ఆలోచనలు రావు, కేవలం సంభాషణకి చెప్పినట్టుగా వీళ్ళు చేయడమే. దీంట్లో వీళ్ళకి అహంభావం కూడా ఉండదు. దీన్ని బట్టి ఈ రకంగా వీళ్ళు ఏంటంటే ఒక మమకారము ఇది లేకపోయేసరికి కేవలం రోబోట్ లాగా వీళ్ళు పనిచేయడం మొదలెట్టారట. తర్వాత వీళ్ళకి వాసనలు లేవు కాబట్టి తర్వాత ఏమైంది, వీళ్ళు వెళ్ళి దేవతల్ని బాగా బాధించడం, వాళ్ళని మళ్ళీ వాళ్ళ నుంచి పోట్లాడడం, వాళ్ళని పంపించడం జరిగింది. పంపించడం చేసేసరికి దేవతలందరూ చాలా మళ్ళీ ఎంతో కష్టపడ్డారు, పోట్లాట వాళ్ళు క్షీణించిపోతున్నారు వాళ్ళ యొక్క శక్తిని. సో వాళ్ళు వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారట, వాసనలు వీళ్ళకి లేవు కాబట్టి వీళ్ళని జయించడం చాలా కష్టం అని బ్రహ్మ చెప్పారట. ఆ తర్వాత బ్రహ్మగారు వాసనలు ఎలా వస్తాయి, వాటిని ఎలా వదిలించాలి, బ్రహ్మగారు ఇచ్చే సూచనలు మన సుప్రియ గారి ద్వారా 4వ స్పీకర్ సుప్రియ గారి ద్వారా విందాం. సుప్రియ
శ్రీ గురుభ్యో నమః, అందరికీ నమస్కారము. వినిపిస్తుందండి?
వినిపిస్తుందండి.
శంభురుడి కథ మనం వింటున్నాం ఇప్పుడు. అందులో 3 ఎలా సంహరించాలో చెప్తున్నారు. 3కి అభిమానం లేదు, వాళ్ళ 3కి దేహం మీద లేదు. ఉదాహరణకు వృత్తాసుర గురించి తెలుస్తున్నారు గురుగారు చెప్పారు. ఆ 3 లక్షణాలు ఏమిటంటే చక్కగా ఉంటారు, వాసన రహితులు, ధైర్య పరాక్రములు. ఎవరు వాసనతో కట్టుబడుతారో వాళ్ళని కొట్టడం సులభం, వాళ్ళకు వాసనలు లేవు కదా, అందుకే వీళ్ళని కొట్టడం కష్టం. వాసనలు ఉంటే చిత్తాలు దూరం అవుతారు. వాసనలు ఉంటే చిత్తాలు దూరం అవుతారు, వాసన లేకపోతే చిత్తాలు దగ్గర అవుతారు. శక్తులు వస్తాయి వాళ్ళకు. వాసనలు నశించేవారు, విషయం పట్ల ఆసక్తి కలిగిన వారు, సుఖాలచే ఆనందంలో ఉన్న అన్నవారు, విషయాలపై ఆసక్తి ఉన్నారు, సంభవంతో సమభావంతో ఉంటారు. మహాత్ములను జయించడం చాలా కష్టం. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుంటే, ఇంద్రియములు నేను, పుత్ర దానాలు నావి, ఈ కల్పాతర వాసనలు వాళ్ళు క్షమించాలి. కొంచెం ఒక్క నిమిషం. ఇంద్రియములు నేను, పుత్ర దానాలు నావి, ఈ కల్పిత వాసనలు అవే ఏర్పడి ఉన్నాయి కదా. వారు బాగుపడి మీరు ఏం చేయాలంటే వాళ్ళకు వాసనలు వచ్చేలా చేయాలి. వాసనలు ఎలా రావాలంటే, దేహం పోతుంటే నేను పోతున్నా అని అసత్య వాసన అంతఃకరణంలో ఉంటుంది. వారు ఎలా వెళ్ళాలి, జనన మరణలో పడతారు. ఈ వాసన లేకపోతే మీరు పర్వతంలాగా ఉండిపోతారు, మీరు పర్వతంలాగా ఉండిపోతారు. వీళ్ళకు విపరీత జ్ఞానం కలుగుతుంది, స్థితత్వం ఉండదు. అందమైన ముత్యాల లాంటి శ్లోకం ఒకటిక్కడ తెలిపారు గురుగారు. దేహపార సంస్థస్య హృదయాలయ గమినాహ కృష్ణ చిత్త కగారస్య వాకృత్ పరితప్తిత. దేహం అంటే చెట్టు మీద, హృదయం అనే గుట్టిలోన జీవుడు పక్షిలాగా గూట్లో ఉండగా కృష్ణ అనే వాళ్ళలో పడింది. అయ్యా, వాళ్ళకు వాసనలు రప్పియడం ఎలా అని బ్రహ్మగారు చెప్తున్నారు. యుద్ధానికి అప్పుడు వెళ్లకుండా తరచూ వెళ్తుంటే ఓడిపోయే మమ్మల్ని క్షమించండి, నమస్కరించండి, కానుకలు ఇవ్వండి. కానుకలు ఇస్తూ యుద్ధం చేస్తూ రాకరాగలో ఒకసారి సమం, వేదం, దండోపాయం, యుద్ధం కంటిన్యూస్ గా చేస్తూ కానుకలు ఇస్తూ ఉంటే అప్పుడు వాసనలు ఏర్పడుతుంది. వాసనలు ఎలా వస్తుంది అంటే అభ్యాసం వల్ల వస్తుంది. చిత్తిని అభ్యాసం చేస్తే మోక్షం వస్తుంది. కానీ ఇక్కడ రివర్స్, ఎప్పుడు వాసనలు వచ్చాయో అప్పుడే లొంగిపోతారు. దేహ అభిమానం పెరిగిపోయింది. దేవతలు యుద్ధం ప్రకటించారు, 8 రకాల యుద్ధం చేశారు దేవతలు. మాయా వివాదం, దహదోపాయం, సంధి, విగ్రహం, ధైర్యం, రక్షణం, అస్త్ర శస్త్రాలు, అభ్యాసం పెరిగి భావాలు పెరిగినాయి. క్రమంగా వాళ్ళు జీవించాలి అనే భావం వచ్చింది. దానికి ధనం కావాలి, సంపాదించినట్లన్నీ వచ్చాయి. ముందు ఇవి లేవు, ఉండాలి అని ఉన్నారు. ఇప్పుడు అహం మమ అని పెరిగాయి. పాదం నుంచి తల వరకు నేను అనే భావన వచ్చింది. వాసనలు వాళ్ళ చిత్తం తగ్గిపోయింది. వాళ్ళకు ఏ భావనలు, వాళ్ళ నిగ్రహం, వైరాగ్యం తగ్గిపోయిందో దేహ అభిమానం పెరిగిపోయింది. మళ్ళీ యుద్ధానికి దేవతలు వచ్చినప్పుడు వీళ్ళకు భయం ఏర్పడిపోయింది. క్రమంగా వాళ్ళు మేము వీళ్ళతో యుద్ధం చేయలేము అని పారిపోయినారు. మిగతా సైన్యంని కూడా ఓడించి దేవతలు వాళ్ళ లోకం తీసుకున్నారు. శంభరునికి ఈ వార్త తెలుసుకొని వాళ్ళను వెతుకుతూ వాళ్ళ ముగ్గురిని శంభరుడు భయం వెతుకుతూ వెళ్లారు. అప్పుడు వాళ్ళ ముగ్గురికి ఇంకా భయంతో ఇంకా దూరం వెళ్లారు. వెళ్తూ వెళ్తూ పాతాల లోకంకి వెళ్లారు. అక్కడ ముగ్గురిని పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఎవరంటే కింకరులు. వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రణామల్ని వాళ్ళు అభయం ఇచ్చారని ఏం కావాలి అని అడిగారు కింకరులు. వీళ్ళు ప్రాణరక్షణ అడిగారు. ఈ యమ కింకరులు వాళ్ళని యమలోకంకి తీసుకెళ్లారు. వాళ్ళు బంధువులు అయ్యారు. ఎలా అయ్యారంటే యమ కింకరులకి 3 కన్యలు ఉన్నారు, వాళ్ళతో వివాహం చేశారు. ఇంకా చింత లేదు అనుకున్నారు వీళ్ళు. ఒకరోజు వాళ్ళని నరకలోకంకి తీసుకెళ్లారు కింకరులు. అక్కడ కూర్చోపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు యమధర్మరాజు వచ్చారు. ఎలా ఉన్నారంటే ఇన్స్పెక్షన్ లాగా, చెకింగ్ మాస్టర్ లాగా వచ్చారు. కిరీటం లేదు. యమధర్మరాజు వీళ్ళని ఒకసారి చూసి వీళ్ళ ముగ్గురిని గుర్తుపట్టారు. వీళ్ళు కొత్తలాగున్నారే అని అనుకున్నారు. మిగతా వాళ్ళని ఆయనను గుర్తుపట్టి నమస్కరించారు. వీళ్ళ ముగ్గురు మాత్రం గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు. అందుకు లేవలేదు, నమస్కరించలేదు. వాళ్ళు ఎవరని యమధర్మరాజు అడగగా వాళ్ళ కథ అంతా చెప్పారు. అప్పుడు యమధర్మరాజుకి కోపం వచ్చి వాళ్ళని అక్కడ ఉన్న రౌరలోకంకి పంపించమన్నారు. వీళ్ళు అన్యాయంగా కూర్చున్నారు కదా, అందుకే అక్కడికి పంపించమన్నాను. అప్పుడు వాళ్ళకు పాప ప్రక్షాపలం అయ్యింది. వాసనలు వాళ్ళ ఒక్కొక్క చోట కిరాత కాలలో వాసనలు వాళ్ళ వేరే ఒక్కొక్క చోట కిరాత కాలలో ముగ్గురు ఇప్పుడు వేరే వేరే చోట పుట్టారు. ఒకరు వచ్చి రాజశేఖరునిలోగా పుట్టారు, ఇంకో జన్మలో గదలాగా జన్మ ఎత్తారు, తర్వాత చిలక జన్మ, తర్వాత సుఖల జన్మ. ఈ జన్మ తర్వాత జన్మ తర్వాత ఈ ప్రదేశంలో పుట్టారని కూడా చెప్పారు. త్రికర్తర దేశంలో సకార జన్మ వచ్చింది. పర్వ దేశంలో మేష జన్మ పుట్టారు. మరకతక దేశంలో కీటకాలుగా పుట్టారు. కాశ్మీరీ దేశంలో ఒక చిన్న జలాశయంలో చేపల్లాగా పుట్టారు. కొద్ది కాలం తర్వాత ఆ పాత కింకర్లు యమరధర్మరాజు నుంచి మంచి సమయం చూసి వాళ్ళ అల్లుల గురించి అడిగారు. ఆ ముగ్గురి ప్రేమ చేస్తున్నారు, ఎక్కడున్నారు అని. అప్పుడు యమధర్మరాజు చెప్పారు, ముగ్గురు చేపల్లాగా ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఎలా అని అడిగితే యమధర్మరాజు చెప్తారు. వాళ్ళ పాత వృత్తాంతం వింటి జీవితం ముక్తం అవుతుంది. ఎలా వింటారు అని అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షులు మనసులో అహంకారం తీసేయాలి. వశిష్ఠు వారు చెప్తున్నారు, అసత్వస్తుకి ఉనికి లేదు, సత్వస్తుకి ఏమీ లేదు. వశిష్ఠుడు చెప్తుంటే మూర్ఖులకు మనం బ్రహ్మజ్ఞానం చెప్పకూడదు, జ్ఞానులకు చెప్పని అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మ సత్యం అని ఒకటే చెప్పాలి, లేకపోతే జగత్ మిథ్యం అని ఒకటే చెప్పాలి. పరమాత్మ అనివార్యం. కథలోకి వస్తే కొన్ని రోజుల తర్వాత చెరువు ఎండిపోయింది, చేపలు చనిపోయినాయి. తర్వాత కాశ్మీర్ దేశంలో ప్రద్యుమ్న అనే శిఖరంలో ఉంది. అందులో ఒక ఇంట్లో ఒక అందులో ఈ ఈశాన మూలలో ఒక గూరిలో పృచుకలా పుట్టారు వ్యాలుడు. దాముడు ఒక రాజుగారి ఇంట్లో ఒక స్తంభం వెనకాల రంధ్రంలో ఉంది. అందులో ఒక ధోమలా పుట్టారు. మూడోవారు కటుడు. నరసింహదేవుడు అనే మంత్రి ఇంట్లో స్థాళిక పక్షిగా పుట్టారు, ఒక పంజరంలో ఉంటారు. నరసింహదేవుడు చాలా జ్ఞాని. ఆయన ఒకసారి ఇలా పాడుకుంటూ తన వృత్తాంతం అంతా పక్షి వృత్తాంతం తెలుసు. ఆయన సాధన వల్ల దివ్య దృష్టితో సారిక గత జన్మ వృత్తాంతం అంతా పాడారు. అది సారిక వినింది. ఒకసారి పంజరంలో నుంచి తప్పించుకొని ఆ దోమని కలిసి పాట వినిపించింది. మంచి పాట ఎలా ఫేమస్ అవుతాదో అలాగే పిచ్చుక కూడా వినింది. యమధర్మరాజు ఇచ్చిన వరం వల్ల వాళ్ళ ముగ్గురికి అక్కడే దేహం వాడి స్వస్వరూపంలో విదేహ ముక్తి పొందారు. దామం అంటే తారు, శత్రువులు తారుతో బంధిస్తారు. వ్యాలం అంటే పాము, శత్రువును పాములాగా కాటేస్తారు. ఘటం అంటే ఆవరణం, రక్షిస్తుంది, తన వాణ్ణి రక్షిస్తుంది. ఇందులో ఇంకో మీనింగ్ గురుగారు మంచిగా చెప్పారు. దామం అంటే రజ్జు, వ్యాలం అంటే సర్పం. రజ్జు సర్పం భ్రాంతి అని అర్థం వస్తుంది. వీళ్ళు ముక్తి పొందారు, కానీ శంభురునికి ఈ విషయం తెలియదు, వెతుకుతున్నారు. ఇప్పుడు వశిష్ఠుడు చెప్తున్నారు, కేవలం తర్కం వల్ల సత్యం తెలీదు అని బోధిస్తారు. తర్వాత శంభురుడి ఇంకో ప్రణాళిక వేస్తారు, మళ్ళీ ముగ్గురిని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ పేర్లే భీమ భాస దృఢ. వీళ్ళతో జాగ్రత్తగా ఉంటారు, ఎప్పటికి వాసన లేకుండా రాకుండా చూసుకుంటారు. వీళ్ళు సర్వజ్ఞులు, పరాబ్రహ్మ తెలిసిన వాళ్ళు, వీత రాగులు, పాపరహితులు, శుద్ధి బుద్ధులు. వీళ్ళు ఎలా ఉన్నారంటే నది మీద అన్ని వాసనలు లేవు, అహంకారం లేదు, ప్రపంచం ఏమిటి, స్వస్వరూపం ఏమిటి అని విచారంలోనే ఉంటారు. నిరంతరం విచారం చేస్తూనే ఉంటారు. రాగద్వేషం లేనివారు, సమదృష్టి కలిగిన వారు. ఇప్పుడు దేవతలకు కాలేదు, అందుకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు విష్ణుమూర్తి అన్నారు, వీళ్ళని కాదు మనం సంహరించాల్సింది, వీళ్ళని పంపించిన వారిని సంహరించాలి అని. అక్కడికి వెళ్తే వీళ్ళ ముగ్గురి అడ్డుపడతారు. వాళ్ళతో యుద్ధం చేసి విష్ణుమూర్తి శంభురిని సంహరించారు. అప్పుడు శంభురుడు విష్ణు ప్రాప్తి పొందారు. వాళ్ళ ముగ్గురు కూడా విదేహ కైవల్యం పొందారు. భీమ భాస ధృడు. ఉపనిషత్తులో భీమ అంటే శివుడు, భాస అంటే ప్రకాశం, ధృడు అంటే గట్టిగా ఉంటుంది. భీమ భాస ధృడు అంటే సత్య జ్ఞానం అనంతం అని ఇక్కడ గురుగారు చాలా చక్కగా చెప్పారు. వశిష్ఠుడు రాముల వారితో ఇలా చెప్పారు, ధామం వ్యాల కట లాగా ఉండకుండా భీమ భాస దృఢలా ఉండాలి అని అందుకే చెప్పారు రాముల వారి సందేహంకు. ఇప్పుడు వశిష్ఠుడు వారు మూడు అహంకారాల గురించి చెప్తున్నారు. రెండు అహంకారాలు మంచివి, మిగతా మూడవదితో మనము మూడో అందులో రెండు అహంకారాలు మూడోది జయించాలి. అహంకారాన్ని అహంకారంతోనే కొట్టాలి. మొదటి అహంకారం, ఈ జగత్ అంతా నా రూపమే, నేను ప్రపంచం, సచ్చిత్ రూపం, మోక్ష రూపమైన అహంకారం. రెండవది అహంకారం, ఒక వెంట్రిక కొన భాగం నూరు భాగాలు చేసినట్లయితే అందులో ఒక భాగం కంటే సూక్ష్మంగా ఉంటారు, వాంటి ఏదో ఉంటుందో అది నా సత్స్వరూపం అని గ్రహించారు. నిరావర్యం, ఒకటి అహంకారం విస్తారమైనది పెద్దదిగా, రెండవ అహంకారం నిర్లిక్షిపమైన చిన్నగా సూక్ష్మరూపంలో. మొదటిది రెండోది జీవన్ముక్తికి ఉంటాయి. మూడవ అహంకారం కల్పన, అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మజ్ఞానం, అహం దేహోస్మి అంటే అజ్ఞానం. దేహం అభిమానం కగపాడికి అని అంటారు. దేహం అని నేను అని భావన తీసేసి ఒకటి రెండవ అహంకారంతో తీసేయాలి. మొదటి రెండు అహంకారాలను పెంచుకుంటే మూడవ అహంకారం తుడిచిపెట్టారు అని గురుగారు మనకు ఈ దాంట్లో చెప్పారు. శ్రీ గురుభ్యో నమః.
లక్ష్మి ఒక్క నిమిషం, నేను శ్రీలక్ష్మి గారు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ మోడరేటింగ్ చేసే ముందులండి చిన్న అనౌన్స్మెంట్స్. ఇప్పుడు మనకి 41 మంది మాత్రమే ఉన్నారు, మనకి ఒక 135 మంది వరకు స్టూడెంట్స్ ఉండగా యాక్చువల్లీ అదొకటి. తర్వాత జులై 2 డాలస్ లో శశికళాపట్నం గారు చాలా అద్భుతంగా గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు, అందరికీ పేరు పేరున ఆహ్వానము. సరే గురుభ్యో నమః మొదలెట్టి 8 ఏళ్ళు అవుతుంది అది గురుభ్యో గురు పౌర్ణమి నాడు మొదలవడం జరిగింది. దానికి పేరు పేరున అందరికీ వారు డాలస్ నుంచి తర్వాత మనందరం అక్కడికి వెళ్ళి పాల్గొని గురువు గారి సమక్షంలో మంచి కార్యక్రమాలు అన్న వారికి మనకి వారందరూ టైం ఇచ్చారు. ఎవరికైనా ఏదైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా ప్లీజ్ సజెస్ట్, మనం అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత అందరూ ఇంకా బాగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం అండి. 150 పార్టిసిపెంట్స్ లో ఇప్పటికి మనకి మురళి ఇస్ అవర్ మెయిన్ ప్రోగ్రామ్ ఎంటైర్ గ్రూప్లో నమ మల్టిపుల్ యాక్టివిటీస్ లో. అందులో 41 సగానికి సగం కూడా రాకపోవడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది. సో యోగ వాసిష్టం స్పీకర్స్ కోసం పేర్లు ఇంతకు ముందర పేర్లు అసలు అనౌన్స్ చేస్తూ ఉంటే లేదండి ఈసారి మీరు మాట్లాడకండి నెక్స్ట్ మురళిలో మాట్లాడాలి అని చెప్పాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు స్పీకర్స్ లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్స్ జస్ట్ హ్యాపెన్ టు మీ జస్ట్ నౌ. మోడరేట్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం మాట్లాడడం అంటే అద్భుతంగా బోర్డని కార్యక్రమాలు గురుభ్యో నమః వల్ల ఒక భగవద్గీత 350 మంది స్టూడెంట్స్ నేర్చుకోగలుగుతున్నారు. కేవలం గురుభ్యో నమః సభ్యుల ద్వారా చేస్తున్నది చేయబడుతోంది అండ్ మొదలైంది. తర్వాత సౌందర్య లహరి 100 స్టూడెంట్స్, తర్వాత శివపదం ఎవ్రీ మంత్, తర్వాత మైండ్ అండ్ బుక్స్ అదొక లైబ్రరీ లాగా ఎవ్రీ మంత్, తర్వాత ఎవ్రీ వీక్ దేశ రక్షణ కోసం స్తోత్రాలు ఇలా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ కొన్నాళ్ళు సంస్కృతం పాఠాలు జరిగి అయినా ఇనఫ్ పార్టిసిపేషన్ రావట్లేదు. దిస్ వీఆర్ గోయింగ్ టు అడ్రస్. సో ఇట్స్ 1st July 2nd గురువు గారి ముందర అందరూ రావాలని పేరు పేరున మళ్ళీ మళ్ళీ అభ్యర్థన చేస్తూ అండ్ యోగ వాసిష్టం అయ్యాక కొత్త టాపిక్ వస్తుంది, టైమింగ్స్ మారుస్తే ఇంకా ఎవరైనా వస్తారా అదొక ఆలోచన సజెస్ట్ చేయడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే చేస్తే ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా రాగలుగుతారేమో అది కూడా ఒకసారి ఆలోచించి కొత్త ఏడాదికి మనం కొత్తగా ఏమి చేయొచ్చు. ఎనీ సజెషన్స్ మోస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు శ్రీలక్ష్మి గారు విల్ టేక్ ఓవర్ 2nd July. గురుగారు మేలో వస్తున్నారు, నేను అది ఇప్పుడు పంపిస్తున్నాను మళ్ళీ ఇంకోసారి. డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి డిఫరెంట్ ఊర్లలో, సాక్రమెంటో, బే ఏరియా, ఇర్వైన్, ఫీనిక్స్, ఫ్లోరిడా, డాలస్, హ్యూస్టన్, అట్లాంటా, లూయిస్విల్, బోస్టన్, న్యూజెర్సీ, వర్జీనియా. సో అందరం అన్ని ఊర్లకి రావడం అందరికీ కష్టమైన కనీసం 2nd July మన అందరం ఒక గ్రూప్ గా అక్కడ రాగలిగితే మనకి వారు టైం పిలిచి ఇచ్చారు 1 hour ప్రోగ్రాము. సో మీకు ఏవైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా ప్లీజ్ రీచ్ అవుట్. పవన్ కానీ, మధు కానీ, నేను కానీ, రాజేశ్వర్ గారు, పద్మా అంట, మీకు ఎవరు తెలిస్తే లేదంటే గ్రూప్ లో పెట్టచ్చు, శివరాణి గారు, ఎనీబడి షేర్ యువర్ థాట్ దయచేసి. అండ్ శ్రీలక్ష్మి గారు థ్యాంక్ యూ, నమస్కారం అండి. అవకాశం ఇచ్చిన మధుకర్ గారికి నమస్కారం.
ధన్యవాదాలు విద్య గారు. బ్రహ్మ విద్యాభ్యాసం మోక్షోపాయం. వాసనలు పోవాలి అనే అందమైన శ్లోకంతో ఎంతో అద్భుతంగా సుప్రియా పట్నా గారు వివరించారు. ఆభాసం చేత వాసనలకు లోనై క్రమంగా అవిద్యకు లోనై సంసారంలో ఎలా పడిపోతారో అలాగే బ్రహ్మ విచారముతో కూడిన చిత్తము ముక్తిని పొందగలదు అని వివరించారు. వాసన సంకల్ప భోగ త్యాగంచే మోక్షం లభిస్తుంది. సాధన ద్వారానే బ్రహ్మ విద్య శ్రవణ మనన విచారణతో తెలుసుకోగలం. జ్ఞానం యొక్క సర్వస్వాన్ని తన మాటలలో మనకు వినిపిస్తున్నారు. మనం వినడమే కాదు తర్వాత ధారణ చేయడం అలాగే విచారణ చేయడం ఎంతో ముఖ్యం. అందుకే సూయతాం రండి విందాం, ధార్యతాం ధారణ చేద్దాం. అమ్మా మీనామంతన్ గారు చెప్పండి.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. యోగ వాసిష్టం ఒక తత్వశాస్త్రం. ఇప్పుడు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ వాసనల గురించి మాట్లాడారు. యోగాభ్యాసం చేత మాత్రమే వాసనలు పోతాయి. అంటే వాసనాత్యాగం, భోగత్యాగం, సంకల్పత్యాగం ఇవన్నీ చేసినప్పుడు మనకి మోక్షం లభిస్తుంది. మనకి బంధం దేని వల్ల వస్తుంది అంటే అవిచారం వల్ల, విషయ భోగాల వలన వస్తుంది. సత్కర్మానుష్ఠానం చేసిన వాడు మోక్షాన్ని పొందుతాడు. వాసనలు ఉన్న చిత్తాన్ని ధర్మశాస్త్రాల్లో చెప్పిన కర్మలతో సంస్కరించుకోవాలి. అంటే చేసే కర్మ ధర్మశాస్త్రంలో చెప్పింది అవునా కాదా అని చూసుకోవాలి మనం. నిజానికి వాసనలు మన స్వస్వరూపం కాదు, వాసనల్ని మనం తొలగించుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా ఆ పనులు చేయాలి. ఈ వాసనలు తొలగించుకోవాలి అనే శుభేచ్ఛ ఉండాలి అందరిలోని కూడా. గత జన్మ నుంచి వచ్చిన సంస్కారాలని విషరసాయనాల్లో ముంచకూడదు. విషరసాయనాలు అంటే విషయాల్లో దాన్ని ముంచకూడదు. మరి దేనిలో ముంచాలి అంటే శాస్త్ర సిద్ధమైన సద్భావంలో ముంచాలి. సత్ అంటే నిత్యము సత్యమై ఉన్నదాని అందే మన దృష్టి ఉండాలి. ఇక్కడ శ్రీరాముడు తన గురువైన వశిష్ఠుల వారిని తిరిగి సృష్టి క్రమం గురించి ప్రశ్న వేశాడు. వెంటనే వశిష్ఠుల వారు, రామ, ఇప్పటికే సృష్టి గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం, సరే చెప్తాను విను అన్నారు గురువరేణ్యుడు. ఎందుకు, గురువు ఎప్పుడూ కూడా నేను చెప్పను అని అండు, రకరకాల మార్గాల్లో చెప్తూ ఉంటారు, ఎప్పటికైనా అర్థమవుతుందేమో అని. ఈ బ్రహ్మాండంలో ఒక సృష్టి జరుగుతూ ఉంటే ఇంకో బ్రహ్మాండంలో కూడా ఇంకొక సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో రామ రాఘవ అన్నారు వశిష్ఠుల వారు. వివిధ కాలాలలో ఉన్న సృష్టి భేదాలు చూపించారు వశిష్ఠుల వారు. క్షణానికి ఒక రూపంగా మారుతూ ఇదమిద్దం ఒక రూపం లేకుండా చిదాకాశంలో భాసిస్తున్న సృష్టి గురించి తెలుసుకోముందు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క బ్రహ్మ సృష్టి చేస్తూ ఉన్నాడు. అంటే వెనుకటి బ్రహ్మలు వేల వేల మంది వెళ్ళిపోయారు. ఏ సృష్టి ఎక్కువ కాలం నిలవలేదు. సమస్త బ్రహ్మాండాలు ఉన్న చోట ఏది అంటే అది నీ హృదయమే. నీ ఆలోచనే నీ జగత్తు లేదా నీ ప్రపంచం. ఆ ప్రపంచం నీ హృదయం నుంచి వస్తోంది. కానీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏంటంటే నిత్య సత్య ఆనందకరమైన బ్రహ్మం, అది ఆశ్చర్యమైందిట. దాన్నే కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్తాడు, ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదేనం అని. అంటే పరబ్రహ్మ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు పరబ్రహ్మ ఎప్పుడూ ఆశ్చర్యకరమే. ఎందుకంటే అజ్ఞానికి జగత్తు సత్యం అనుకుంటాడు. అంచేత రామ, జగత్తంతా పరమేశ్వరుడు మాయా విలాసమే. అనేకం గురించి ఏమండి, మ్యూట్లో పెట్టుకోవాలండి. అనేకం గురించి ఆలోచిస్తున్నప్పటికీ వాటి అన్నింటికీ కూడా ఆధారం మాత్రం బ్రహ్మసత్తాయే. అంటే ఇప్పుడు కుండని తయారు చేయడానికి సహకార సాధనాలు కావాలి ఎవరికి, కుమ్మరికి. కానీ జగత్తును సృష్టించడానికి ఈశ్వరునికి ఏ సహాయం అక్కర్లేదు. జగత్తు ఒకరి దృష్టిలో సత్యంగా ఉంటుంది, ఇంకొకరి దృష్టిలో అసత్యంగా ఉంటుంది. అందుకే జగత్తు లేనిది కానీ కానిది కాను కాదు అంటారు మన గురువుగారు. నిద్రలో సత్యమైన స్వప్నం నిద్రలోంచి లేచిన వెంటనే అసత్యం అని అనిపించుకుంటుందా లేదా రామ? అంచేత ఆకాశ కుసుమంలాగా, కుందేటి కొమ్ములాగా ఈ ప్రపంచం లేదు అని కొట్టి పడేయడానికి లేదు, అనటానికి వీల్లేదు. అంటే ఆకాశ పుష్పాలు, కుందేటి కొమ్ములు అవి నిజానికి లేవు, కానీ ఈ జగత్తు ఉంది. ఇలా జగత్తే నిరంతరం మారిపోతున్న తరుణంలో ఇంకా సృష్టిలో ఉన్న మనుషుల గురించి కానీ క్రిమికీటకాల గురించి కానీ నీకేం చెప్పను రామా. అజ్ఞాని ప్రపంచ తాదాత్మ్యం పెంచుకొని పరమాత్మ తాదాత్మ్యం వదులుకుంటున్నాడు. మన ముందు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంకా మనం ఎంత చెప్పు. కానీ ఇలా జగత్తు స్థిరంగా లేకుండా మారిపోతున్నప్పటికీ కూడా సృష్టి తాదాత్మ్యం వలన జీవులు భగవంతుడికి దూరం అయిపోతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం అదే మాట. ఆ ప్రీతి భావం వదలడం కోసమే ఈ వృత్తాంతం చెబుతున్నారు వశిష్ఠుల వారు రామచంద్రులతో. ఏకకాలంలో రెండు బ్రహ్మాండాల సృష్టి జరగవచ్చు, రెండు బ్రహ్మాండాల్లో. లేదా ఇక్కడ ఒక బ్రహ్మాండంలో లయం అయిపోయిన వెంటనే, అంటే సృష్టి స్థితి లయాలు అయిపోయాయి ఇక్కడ, వెంటనే ఇంకొక బ్రహ్మాండంలో సృష్టి జరగచ్చు. నిరంతరం ఉత్పన్నం నాశనంతో సృష్టి కొనసాగుతూనే ఉంటుంది. లలితలో దీన్నే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే ఒక నామం ఉంది. ఆ అమ్మవారు కళ్ళు తెరిచి మూసేంతలోగా బ్రహ్మాండాలని ఆవిడ సృష్టి చేస్తుంట. ఇక్కడ జగత్తు కనపడుతోంది కానీ జగన్నాథుడు కనపడటం లేదు. ఆ కనపడని జగన్నాథుణ్ణి ఊహించుకో అంటో న్యాయశాస్త్రం. లేని దాన్ని అయితే ఊహించుకోవాలి, కానీ నిత్యం సత్యంగా వెలుగుతున్న దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. దాన్ని ఊహించుకోవడానికి కుదరదు. వేదాంతం కూడా జగత్తు లేదు అంటం లేదు, పరమాత్మ దానికి వేరుగా లేడు అంటోంది. బ్రహ్మ దృష్టి రాగానే జగద్దృష్టి పోతుంది. ఎవరికి? సాధన చేసిన వాడికి. శిగురికి ఈ చర్చలన్నీ చేసిన వశిష్ఠుల వారు అన్ని శాస్త్రాలు సృష్టి గురించి చాలా చాలా చెప్పినప్పటికీ వేదాంతం యొక్క శాస్త్రమే సత్యము అని ప్రతిపాదించారు. అంటే మనం వేదాంతాన్ని, ధర్మశాస్త్రాల్ని, వీటినే మనం తీసుకోవాలి. రకరకాల దృష్టిలు ఉండటం చేత రకరకాల సృష్టిలు చెప్పారు వశిష్ఠుల వారు. ఎందుకు రకరకాల దృష్టిలు ఉంటున్నాయి అంటే, ముందు చెప్పిన వాసన మూలంగానే దృష్టి కూడా ఉంటుంది. దృష్టి అంటే ఏంటి? ఆలోచన. వారి వారి ఆలోచనల ద్వారానే వారి జగత్తు సృష్టి కూడా ఉంటుంది. అంటే అస్సలు సంస్కరించబడకుండా ఉన్న వాసనల వాడి దృష్టి జగత్తు మీద వేరేగా ఉంటుంది. వాసనలు ఏమీ లేని వాడి దృష్టి జగత్తు మీద పరబ్రహ్మను చూస్తూ ఉంటాడు. అందుకనే జగత్ అందరికీ ఒకలా ఉండదు. గురుగారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎవడ లోకం వాడిది అని. అప్పటికీ అది సత్యంగా కనిపించిన సృష్టి స్థితి లయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అంటే పుట్టటం, పెరగటం, మరణించడం, అదే ఇక్కడ సృష్టి స్థితి లయాలు. అంటే బ్రహ్మ ఎలా ఉందో జగత్ అలా ఉంది అని అందరూ చెబుతూ ఉంటారు. మరి బ్రహ్మకు నిత్యత్వం, సత్యత్వం ఉంది. జగత్తుకు లేదు కదా నిత్యత్వం, సత్యత్వం. పొద్దున ఉన్నట్టు మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం ఉన్నట్టు రాత్రి లేదు. ఏ కనుక బ్రహ్మ సత్యం, జగన్ నిత్య. అలాని వేదాంతం దేన్ని ఖండించలేదు, సమన్వయిస్తోంది. అలాని ఇతర దర్శన శాస్త్రాలను కూడా ఖండించరాదు. జగత్ విచారణ ప్రారంభం చార్వాకులతో మొదలైంది. మనకు రామాయణంలో వస్తాడు జాబాలి. దాని అంతిమం మాత్రం శంకరాద్వైతం. రెండు లేదు, ఒకటే ఉందని చెప్పారు శంకరులు. జగన్నాథుడు అస్థి, భాతి, ప్రియం, నామం రూపాలుగా వెలుగొందుతూ ఉంటాడు. అస్థి భాతి ప్రియం జగన్నాథుడివి, నామరూపాలు జగత్తువి. జగత్ నామరూపాలతో ఉంటుంది కనుక నిరంతరం మారుతూ ఉంటుంది. ఆ రూపనామాలను తీసివేస్తే మిగిలేది సత్ చిత్ ఆనందకరమైన పరబ్రహ్మమే. ఇది మనకు కూడా చాలా పుస్తకాలు చదివితే తెలిసింది. మన రూపాన్ని, మన నామాన్ని మనం కనుక తీసేసామంటే మనలో ఉన్న ఆ చైతన్యమే ఆ పరబ్రహ్మ. బ్రహ్మతత్వ ప్రతిపాదన చేసినప్పుడు మాత్రం జగత్తు నిలబడదు. బ్రహ్మకు ఉన్నట్టు సత్తు చిత్త ఆనంద లక్షణాలు జగత్తుకి లేనే లేవు. బ్రహ్మ చేతనే ఈ జగత్తు చేతనత్వాన్ని పొంది ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంటే ఈ జగత్తు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, పరబ్రహ్మ అంటే ఏమిటి, వేదాంతం ఏం చెప్తోంది అని ఆలోచించాలి. ఆలోచించే మెదడు ఉన్న శరీరం మళ్ళీ రాదు. వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. అంటే ఇప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. అనేకం గురించి ఆలోచిస్తున్నప్పటికీ కూడా దాని ఆధారం సత్తా మాత్రమైన బ్రహ్మం మాత్రమే. అజ్ఞాని జగత్తును సత్యం అనుకుంటున్నాడు. జగత్తు పరమాత్మ చేత సృష్టించబడింది. ఎలాగా? కుమ్మరి కుండం చేసినట్ట? కాదు. కుమ్మరి కుండం తయారు చేయడానికి కావటానికి సహకార కారణాలు కావాలి. కానీ బ్రహ్మ జగత్తును సృష్టించేటప్పుడు అలాంటి సహకార కారణాలు ఏమీ అక్కర్లేదు. ఇందాకలు చెప్పుకున్నాయి మనం. అలాగే ఇంద్రజాలికుడు లేని జగత్తును సృష్టిస్తూ ఉంటాడు, మెజిషియన్. అతనికి సహకార కారణం ఏంటి? కలికత్తు. జగత్తు ఒకరి దృష్టిలో సత్యం, ఇంకొక దశలో అసత్యం. నిద్రలో సత్యం అనిపించిన స్వప్నం నిద్రలోంచి లేచిన తర్వాత అదే స్వప్నం అసత్యం అనిపించటం లేదా రామా అని అడిగారు వశిష్ఠులు వారు. నిజమే కదా, స్వప్నంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా స్వప్నం నిజం కాదు మనకి. స్వప్నంలో ఉన్నప్పుడు అదే నిజం. వేదాంతంలో ఉన్న అందం ఏంటంటే జ్ఞాని అంతా బ్రహ్మమయంగానే చూస్తున్నాడు కానీ అతనికి వేరే ప్రతిపత్తి లేదు. అధిష్టానమైన బ్రహ్మము కంటే వేరొకటి వేరుగా లేదు. ఎవరికి? యోగికి, జ్ఞానికి. బంగారం గురించి తెలిసిన వాడికి ముందర ఎన్ని నగలు పెట్టినా అందులో ఉన్న బంగారాన్ని వాడు వాడికి కనబడుతూ ఉంటుంది. ఎవరికి? కంసాలికి. కంసాలికి బంగారమే కనిపిస్తుంది, దాని ఎన్ని గ్రాములు ఉన్నాయి, ఎంత ఖరీదు ఉందని. కానీ బ్రహ్మ విలువ తెలిసిన వాడికి కలడు కలడు అనే బ్రహ్మమే కనబడుతోంది. ఎలాగైతే కంసాలికి బంగారం కనబడుతోందో, ఎందెందు వెతికి చూచినా అందందే కలడు రామా. జ్ఞానికి పదార్థం లక్ష్యం కాదు, పరమార్థం లక్ష్యం. కనుక జ్ఞాని యొక్క దృష్టి ఆ విధంగా ఉంటుంది అని చెబుతున్నాను. ఏ విధంగా? మొత్తం అధిష్టానమైన బ్రహ్మాన్ని ఒక్కటే చూడగలిగేటట్టుగా. ప్రతి శాస్త్రంలో కూడా అనేకత్వం ఉంటుంది, కానీ వేదాంత శాస్త్రంలో మాత్రం పరబ్రహ్మ ఒకటే ఉంటుంది, అది సత్యమైనది. కానీ రామ, నీకు ఈ జగత్తు పట్టి కూర్చుంది కనుక జగన్ విద్య అని చెప్పాల్సి వస్తుంది. అందుకే బ్రహ్మ పరావిద్య, మిగిలినవి అపరావిద్యలు. లోకంలో ఉన్న సత్కర్మలు అవిద్యలో భాగం. అంటే సత్కర్మలు అంటే పూజ, యజ్ఞము, యాగము, వ్రతాలు, ఇవన్నీ కూడా అది పరమార్థం కాదు. అలా అని మానేచ్చా? లేదు. కనుక మిగిలిన వాటికి అన్నింటికీ వేదము చెప్పిన మాట అవిద్య. అలా అని ఇవన్నీ మానేయడానికి వీల్లేదు. ఇవి చేస్తేనే మన చిత్తం సంస్కరించబడుతుంది, అంటే మన వాసనలన్నీ తగ్గుతాయి. అవిద్యయా మృత్యుం తీర్ధ్వా విద్యయా అమృతమస్మితే, ఇది ఉపనిషత్వాక్యం అని వేదమే చెప్పిందిట. సత్కర్మ రూపమైన అవిద్య కావాలి, సత్కర్మ రూపమైన అవిద్య. కానీ అది పరమార్థం కాదు కనుక అవిద్య అని పేరు పెట్టారు. ఏది పరమార్థం కాదు అంటే యజ్ఞాలు, యాగాలు. అంటే వేదానికి చెప్పిన పూర్వభాగం అంతా కర్మ, తర్వాత ఉత్తర భాగం అంతా జ్ఞానం. అంచేత పూర్వభాగం చెయ్యాలి, చేస్తేనే మనకి తర్వాత భాగం అర్థం అవుతుంది. కర్మలు అంటే అవిద్య, ఉపాసనలు అంటే విద్య. వేదాంత విద్య, పరావిద్య, వీటన్నిటినీ తత్వం అంటారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయిపోయిందండి.
గురువు గారు చెప్పినట్టు చాలా విపులంగా అంటే అంటే అని చాలా చక్కగా మొత్తం వివరించారు మీనా గారు. చాలా చాలా బాగా చెప్పారు. విషయభోగాల మీద ఇచ్చా బంధనము, ఆ ఇచ్చను పరిత్యజించడమే మోక్షము, లోకశాస్త్ర విరుద్ధములే కాని కర్మలు ఆచరిస్తూ సద్గుణములు అలవరించుకుంటూ సత్కర్మానుష్ఠానం చేస్తూ క్రమంగా తన చిత్తాన్ని సంస్కరించుకుంటూ వెళితే ముక్తి లభిస్తుందని ఎంతో చక్కగా వివరంగా చెప్పారమ్మా. అరుగో మరి రవికాంత సోమగట్ట గారు వచ్చేస్తున్నారు. చిదాకాశం నుండి సంకల్పము చేత ఉత్పన్నమయ్యే మనస్సు అనే కోతుడి వృత్తాంతంను మనకు చెప్పబోతున్నారు. మరి విందామా రవికాంత్?
దాసురుడు కొడుకుతో చెప్పిన కథ. వశిష్ఠుడు, అది నేను కూడా విన్నానయ్యా అని రామునితో ఇలా చెప్తున్నాడు. ఒకప్పుడు కోత్తుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి స్థిరత్వం లేదు. ఇతడు ముఖ్యంగా మూడు శరీరాలతో తిరుగుతూ ఉంటాడు. ఇతనికి కొన్ని మాయాశక్తులు కూడా ఉన్నాయి. ఇతడు ఒకసారి తన సంకల్ప బలంతో ఒక లోకాన్ని తయారు చేశాడని, ఆ లోకంలో 14 వీధులు గాను పైన ఒక లోకం, మధ్యలో ఒక లోకం, కింద ఒక లోకాలుగా మూడు విభాగించి ఎక్కువ ఆయుష్ ఉన్న వాళ్ళను పైలోకంలోను, కొంచెం తక్కువ ఆయుష్ ఉన్న వాళ్ళను మధ్యలోకంలోను, అంతకన్నా తక్కువ ఆయుష్ కలిగిన వాళ్ళని కింద లోకంలోను సృష్టించాడు. వీరికి ఒకరి నుంచి ఒకరికి ఉపయోగాలు అవసరాలను ఏర్పరిచాడు. వీడు రకరకాల వేషాలతో తిరుగుతూ వేరు వేరు లోకాలకు వెళ్తూ అలా తిరుగుతూ తిరుగుతూ మరి లేకుండా పోయాడు అని సాంకేతిక కథను చెప్పాడు. కొడుకు, తండ్రి నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు, దీన్ని పూర్తిగా వివరించు అని అడిగాడు. అప్పుడు తండ్రి ఇలా వివరిస్తున్నాడు, ఖ ఒత్తుడు కోత్తుడు, ఖం ఆకాశం, చిరాకాశం నుంచి సంకల్పం చేత పుట్టిన మనసే కోత్తుడు. మనస్సు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగాను సత్వరజ తమో గుణాలతోనూ తిరుగుతూ ఉంటుంది. దేవతలు మానవులు వారి మధ్య ఉన్న సంబంధం, వారు అగ్నిహోత్రంలో వీటిని వేసిన వాళ్ళ ద్వారా దేవతలు సంతృప్తి చెంది వారికి మళ్ళీ మానవులకు వరాలు ఇవ్వడాలు ఇలాంటివన్నీ సంబంధాలుగా వివరించారు. ఎప్పటికో వివేక వైరాగ్యాలు మనసుకు కలిగి మనస్సు కూడా దానిలో లయమైపోతుందని, అది మనస్సు లక్షణాలను వివరించారు. ఈ కథ ద్వారా అహంకార త్యాగాలను గురించి చెప్తున్నారు గురుగారు ఆర్ వశిష్ఠులు గారు. అహంకారాలు తామస రాజస సాత్విక అనే మూడు రకాల అహంకారాలు అని చెప్పారు. తమో గుణం జడత్వం అని, జ్ఞానాన్ని తెలియనివ్వదని, దీనివల్ల జన్మలు నీచ జన్మలు వస్తుంటాయని, రజోగుణం వల్ల కర్మలు, వాటి వల్ల వచ్చే లోకాలు, సత్వగుణం వల్ల ధర్మ జ్ఞానం మోక్షం. అందువల్ల తత్వగుణాన్ని పెంచుకోవాలని వివరించారు. సంకల్ప త్యాగం మోక్షం, సంకల్పం వాసన కోరిక ఎలా తగ్గించుకోవాలి, సంకల్ప నాశనం సంకల్పం వల్లనే జరుగుతుంది, అంటే మనసులో సంకల్పంతోనే ఆ సంకల్పాన్ని నాశనం చేయాలని, సంకల్పం లేని స్థితిని తెచ్చుకోవాలని చెప్పారు. మోక్షం కావాలి అనే స్థితిని కూడా వదిలేయాలని, ప్రపంచం వాసన విచారం వల్ల పోతుంది, ప్రపంచం ఉపశమనం శాంతం, శాస్త్రభావం చేత తీవ్రమైన ప్రపంచం ఉపశమనం శాంతం, శాస్త్రభావం చేత తీవ్రమైన వైరాగ్యం చేత సజ్జన సాంగత్యం చేత జ్ఞాన యోగ్యమైన మనస్సు విచారం చేయగలదు అని వివరించారు. ఇది ఇలా చేయాలంటే సౌజన్యంతో కూడిన వైరాగ్యం, ధ్యాన అర్చనాదులు గురువు ద్వారా తెలుసుకుంటూ వాటి ద్వారా శుద్ధమైన చిత్తంతో పరిశుద్ధ విచారం ద్వారా మోక్షం గురించి తెలుసుకుంటారు అని చెప్పారు. ముక్తుడు అంటే ఎవరంటే ఆత్మ యొక్క సన్నిధానం చేతనే సమస్త జగత్ వ్యవహారాలను నేను చేయగలుగుతున్నాను అని నిశ్చయం ఎవరికి ఉంటుందో వాడు ముక్తుడు. మనిష్య జన్మ పొందిన తర్వాత సత్కర్మలు చేస్తూ సకామంగా చేసిన వారు స్వర్గమని నరకమని ఆయా కర్మల వల్ల ఆయా వీటిలో తిరుగుతూ ఉంటారని, మరికొందరు నిషిద్ధ కర్మాచరణ వలన నరకాల నుంచి మరో నరకాలకు అలా ట్రాన్స్ఫర్ అవుతూ నీచ జన్మల నుంచి ఇంకా నీచ జన్మలకు పొందుతూ అలా తిరుగుతూ ఉంటారని, రాజస సత్వులు కొందరు నిష్కామంగా కర్మలు ఆచరించి శ్రేష్టమైన కొన్ని జన్మలు పొంది వాటి ఫలంగా అంతిమ జన్మలను పొందుతారని చెప్పారు. అలాంటి వారు ధన్యులు. ఇలాంటి ధన్యులు సద్గురువు ద్వారా విచారంతోనూ వైరాగ్యంతోనూ మోక్షాన్ని పొందుతారని వివరించారు. కొంతమంది తమ ఆఖరి జన్మలకు చేరిన తర్వాత వారు గురువు అవసరం లేకుండానే ఎలా ముక్తిని పొందారు అనే కథని ఇలా వివరించారు. విదేహుల రాజు అయిన జనక మహారాజు కథ ఇలా వివరించారు. జనక మహారాజు ఒకానొక రోజు తన ఉద్యానవనంలో తిరుగుతూ విమానంలో పైన వెళ్తున్న కొందరు ముక్తులు మాట్లాడుకుంటున్న విషయాలను విని తను అహం రూపంలో ఉన్న ఆత్మస్థితిని గురించి విన్న విషయాలను తెలుసుకుని తను అక్కడే అందరినీ పంపించి తను ఏకాంతంలో వాళ్ళు చెప్పిన విషయాలను విచారం చేస్తూ శుద్ధతత్వం తెలుసుకొని పరమానంద భరితుడయ్యాడు. విచారం వల్ల తన ఆత్మరూపం తెలుసుకొని జనక మహారాజు ముక్తుడయ్యాడని వివరించాడు. వశిష్ఠ మహర్షి ఇంకో కథ చెప్తూ ప్రహ్లాదుని వృత్తాంతాన్ని ఇలా చెప్పారు. ప్రహ్లాదుడు అసురులకు మహారాజు. ఒకసారి దేవతలు అసురులపై యుద్ధానికి వచ్చినప్పుడు ప్రహ్లాదునికి అసురుల మీద ప్రేమని దేవతల మీద ఇది అని లేదు, కానీ తన పరిపాలిస్తున్న రాజ్యంలో ఉన్న అసురులను రక్షించాలనే దీంతో ప్రహ్లాదుడు ఏం చేయాలని ఆలోచిస్తూ దేవ అప్పుడు ప్రహ్లాదుడు నమో నారాయణ అనే మహామంత్రంతో ఏకాంతంలో అర్థరూపంగా మననం చేస్తూ తన శరీరాన్ని నారాయణీకం ద్వారా తన ప్రతి అణువు నారాయణమయం అయ్యి నారాయణ్ణి న్యాస విధానంగా విష్ణు పూజ చేయగానే తను చేసిన విష్ణు పూజతో అసురులంతా ఆ పూజ ప్రభావం వల్ల విష్ణు భక్తులయ్యారు. ప్రహ్లాదుడు ఇలా అందరూ రాక్షసులు అందరూ విష్ణు భక్తులు అయిపోయేసరికి దేవతలు నారాయణ దగ్గర ఇలా అయ్యో అందరూ ఇలా అయిపోతే ఇంకా వాళ్ళని మేము ఎలా జయిస్తాము అంటే మీరేం భయపడకండి, ప్రహ్లాదుడు ఎంతో విష్ణు భక్తి కలిగిన వాడని వాళ్ళని సముదాయిస్తారు. ఇలా ప్రహ్లాదుడు తన నిత్యం నారాయణమయుడై నారాయణ్ణి ప్రతిదినం ఆరాధించుకుంటూ అంతరంగంలో బయట అంతా నారాయణుడే అని పూజలు చేసుకుంటూ ఉంటాడు. తను ఒక్కరోజు పూజా మందిరంలో వెళ్ళి అదే నారాయణ తత్వంలో ఉండగా నారాయణుడు తనంతకు తనడే అక్కడ ప్రత్యక్షమయ్యి ప్రహ్లాదునికి జన్మ దుఃఖోపశాంతికి కావాల్సిన విచారం కలుగ్గాక అని అనుగ్రహించాడు. ప్రహ్లాదుడు అలా అదే విచారాన్ని నారాయణుడు నాకు ఇచ్చిన విచారం కలుగ్గాక అని అన్నాడు అని అదే దాని ద్వారా తను అభ్యాసిస్తూ విచార యోగాన్ని ఎలా అభ్యసించాడు అని ఆశీస్ ద్వారా తెలుసుకుందాం. ఆశీస్ గారి ద్వారా తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. ఈ విచారణ యొక్క వైభవాన్ని ఎంతో అద్భుతంగా వివరించడమే కాదండి, ముఖ్యంగా జనక మహారాజు గారి వృత్తాంతం విచారణ మార్గము వల్ల ఆ విచారణ మార్గము వైపు వెళ్ళడం చేతనే వెంటనే ఆయన బ్రహ్మము పొందారని కూడా చెప్పారు. ఆ తర్వాత ప్రహ్లాదుని వృత్తాంతం కూడా చెప్పారు. మనం ఏ దేవతనైతే ఆరాధిస్తామో అది నువ్వైపోవాలి, అదే తన్మయం. అటువంటి భక్తి మార్గంలో తన్మయ స్థితిలో ప్రహ్లాదుడు నారాయణుని యొక్క అష్టాక్షరి మంత్రాన్ని జపించడం, ఆ కథను కూడా ఎంతో అద్భుతంగా వివరించారండి. మరి ఆ విచారణ యోగంలో ప్రహ్లాదుడు ఏ విధంగా పయనిస్తున్నాడు మన ఆశిష్ శర్మ గారు ద్వారా తెలుసుకుందాం. ఆశిష్ గారు
నమస్కారం అండి, నా మాట వినిపిస్తుందా?
వినిపిస్తోందమ్మా.
నేను కొద్దిగా ఇది వెనక్కి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇది మొత్తం కథ ఉపాఖ్యానం లాగా వచ్చేస్తుంది కాబట్టి రిపీట్ అయినందుకు అవుతుంది.
తప్పకుండా అండి,
ఇది మన ప్రహ్లాద ఉపాఖ్యానం, దీనికి ఫలశ్రుతి కూడా ఉంది కనుక నాకు మళ్ళీ అలా వెనక్కి వెళ్ళి చెప్పాలనిపించింది. ఇప్పుడు క్రితం స్పీకర్ చెప్పినట్టుగానే ప్రహ్లాదుడు మన హిరణ్యకశిపు స్వామిని హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంబంధించాక దేవతలకు బలం వచ్చి మళ్ళీ దేవనామ విద్యలు మొదలవుతుంటాయి, మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాను. ఇంత కష్టపడిన ప్రహ్లాదుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇలా కాదు నేను మళ్ళీ నారాయణుని ఆశ్రయిస్తాను అని చెప్పేసి ఆయన ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. ఏకాంతంలోకి వెళ్ళిపోయి అష్టాక్షరి మంత్ర జపం చేస్తారు. ఎలా చేస్తారు అంటే చాలా అర్థస్ఫురణతో ఆ జపం చేస్తుంటారు అనమాట. గురుగారు దీనిని ఉత్తమమైన జపం అన్నారు. జపాలలో మూడు రకాలు ఉంటాయి, ఇది అన్నిటికన్నా గొప్పది. అర్ధస్ఫురణతో చేసే జపం ఉత్తమము, ధ్యానంతో చేసేది మధ్యమము, పుట్టిగా జపం చేసేది మంత్రంగా చేసేది అధమము అని చెప్పేసి చెప్తారు. అయితే ఈ ప్రహ్లాదుడు అర్ధస్ఫురణతో కాకుండా మొత్తం న్యాస పద్ధతి అనే పద్ధతిలో తన శరీరాన్ని అంతటినీ నారాయణీకరణం చేసుకొని ప్రతి ఇంద్రియంలో కూడా ఆ నారాయణ తేజస్సు ఉండేలాగా అలా చేసుకుంటాడు అనమాట. జపం ద్వారా తనకు అలా అవుతుంది. ఇప్పుడు అటువంటి తేజస్సు అటువంటి నారాయణుడి స్ఫురణతో ఆయన మళ్ళీ పూజ కూడా చేస్తారు అనమాట. ఆయన పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షులయ్యి సరే అండి, ఇక్కడ ఈయన ఇలా పూజ కొనసాగిస్తుండగా ఈ పూజ ప్రభావం చేత అక్కడ రాక్షసులు అంటే అక్కడ రాజ్యంలో ఉన్న రాక్షసులు అందరూ కూడా విష్ణు భక్తులు అయిపోతారు. ఇది చూసి దేవతలు ఆశ్చర్యపోయి చెప్తారు దీనికి ముందు ఏం జరుగుతుందంటే కొద్దిగా ఈయన స్వాత్మానుభూతి స్థితిలో నృత్యం పూజిస్తుండడం దీనికి ఇదన్నమాట. ఇప్పుడు అప్పుడు విష్ణుమూర్తి దర్శనం ఇచ్చి జన్మ దుఃఖోపశాంతయ్య అన్నట్టుగా ఆ జన్మ జన్మాంతరం దుఃఖాల నుండి ఉపశాంతి లభిస్తుంది మీకు అని చెప్పేసి ఆయన అనుగ్రహం వరం ఇస్తారు. అంటే వరం కోరుకో అంట, ఏం వరం కోరుకోవాలో మీ సంకల్పం స్వామి అని చాలా చెప్తే విచారణ చెయ్యి అని చెప్పేసి ఆయన అనుగ్రహం ఆజ్ఞాపనం లాగా చెప్పి వెళ్తారు విష్ణుమూర్తి అంతర్ధానం అవుతారు. ఇప్పుడు స్వామి విచారణ చేయమన్నాడు కదా అని చెప్పేసి ఎలా చేయాలని ఆయన పూజ తర్వాత మళ్ళీ ఏకాంతంలో కూర్చొని విచారణ చేయడం మొదలు పెడతారు. ఇదంతా ఒక అధ్యాయం ఉంటుంది విచారణ పద్ధతి అంతా కూడా. దీనికి ఇక్కడ గురుగారు ఒక చక్కటి డెఫినేషన్ లాంటివి ఇచ్చారనమాట విచారణ అంటే ఏంటి అనేది. ఏ మిథ్యా జగత్తులో అయితే తాదాత్మ్యతతో ఉన్నామో దాన్ని పరిహరిస్తూ నా ఇది నా ఇది అంటే ఇది నేను కాదు ఇది నేను కాదు అని పరిహరిస్తూ దేనైతే పరిహరించలేము ఆ అధిష్టానమైన సచ్చిత్ రూపాన్ని రూపమైన సత్తుతో దాని ఎందు నిలబడటం ఈ విచారణ అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు ప్రహ్లాదం ముందుగా ఎలా ఇది విచారణ పద్ధతి ఎలా మొదలవుతుందంటే ముందు తను మాట్లాడేది చూసేది అనుభవించేది అంతా తెలుసుకుంటాం. అంటే తను చూస్తున్న ప్రకృతి ప్రపంచం జంతువులు మనుషులు ఇవన్నీ ఇది నేను కాదని అతనికి తెలిసిపోతుంది అర్థమైపోతుంటాం. మరి శరీరం నేనా అని శరీరం గురించి ఆలోచిస్తారు. ఇంద్రియాలు చర్మంలో ఉన్న ఆస్తి శుక్ల మాంసం ఇటువంటి వన్నిటి గురించి ఆలోచిస్తారు ఇది నేను కాదు. శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క పంచేంద్రియాల నుంచి అలా వెనక్కి వెళ్తూ ఆలోచన నేనా మనసు నేనా ఇలా ఆయన విచారణ చేస్తూ ఏదైతే మనోవికారాలు లేనిదో ఏదైతే భ్రమ లేనిదో సంకల్పం లేనిదో విషయములు లేనిదో స్వస్వరూపమైన సుప్రకాశమైన బాహ్యాంతరాలలో కూడా ఉన్నది నిష్కలమైనది చైతన్యవంతమైనది చిత్తు నేను అనేది ఆయన భావన చేస్తూ అనుభూతి పొందుతూ ఉంటారు. ఇక్కడ సంకల్పం గురించి గురుగారు చాలా చక్కటి నిర్వచనం ఇస్తారు. ప్రపంచం వైపు ఉన్ముఖం అవ్వటమే సంకల్పం. అది కొనసాగుతుంటే ఆ సంకల్పం కాస్త ఇంకా సంకల్పాలు పరంపర అలా పెరుగుతూ వెళ్ళిపోతూ మనం మాయ చేత బాధితులైపోతాం. ఒకవేళ ఈ సంకల్పమే వెనక్కి తిరిగి చైతన్యం వైపు కనుక అడుగు వేస్తే ఆ చైతన్యంతో ఏకమవుతుంది. ఈ మాయ ఎలా వచ్చింది అని చెప్పేసి ఇక్కడ మన రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని అడుగుతారనమాట. అప్పుడు ఆయన చెప్తారు, రామ నువ్వు మాయ ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది ఇది ఆలోచించకుండా మాయ నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఎలా పోగొట్టుకోవాలి మాయని అనేది అది విచారణ చేయాలి అని చెప్పేసి అంటారు. ఇక్కడ విచారణ పద్ధతిలో రెండు ముఖ్య భాగాలు ఉన్నాయన్నమాట. ఒకటి అనాత్మ పరిహారం, ఇంకోటి ఆత్మస్వరూపణం. అనాత్మ పరిహారం అంటే ఇది కాదు అని ఒకటి పక్కకి పట్టేయటం అనమాట. ఆత్మస్వరూప నిర్ణయం అంటే ఇదే అది అంటే ఇదే నేను అన్నట్టుగా విచారణ చేయటం. ఈ దశలో మన ఓంకారం గురించి దాని యొక్క విశిష్టత గురించి దాని ఎందు పరబ్రహ్మ తత్వం ఎలా ఉంది మాండక్యోపనిషత్తు ఎలా వివరించింది ఆ ఓంకారం చేత ఆ ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారాల తత్వము జాగ్రత్త స్వప్న శక్తితో గురుగారు సమన్వయిస్తారు. అలాగే త్రిపురాసుర సంహారం త్రిపుర సుందరి తత్వం కూడా ఈ ఓంకారంలో ఉంది అని చెప్పేసి గురుగారు చెప్తారు. అయితే ఇప్పుడు ఈ భ్రమ ఈ ఓంకారం ద్వారా భ్రమ తెలుసుకోవచ్చు అని చెప్పేసి దీని వివరణ అంటే దీని ఉద్దేశం మన ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ ఇప్పుడు బ్రహ్మ పరాలు ఇలా ఉంటుందని చెప్పలేను అని చెప్పలేను కదా ఓంకారం తెలియజేస్తుంది కానీ అది కూడా అలా అని అదే అని చెప్పలేము అది కేవలం అనుభవించగలిగే ఇలా తను ప్రహ్లాద విచారణ చేస్తూ ఏ స్థితికి వెళ్తారు అంటే చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. తను అనుభూతిలో వస్తూ ఉంటుంది కదా ఈ శరీరం ఏం కాదు అనుకున్నప్పుడు తర్వాత తన చైతన్యాన్ని నెమ్మదిగా అనుభూతి చెందుతూ ఆనందిస్తుంటాడు. అయితే ఈ ఆనందానికి కారణం ఏంటి అని కూడా మళ్ళీ విచారిస్తాం. దీనికి ఆ కారణం ఏమిటంటే విష్ణు ఆరాధన అని ఆయన ఒక కన్క్లూజన్కి వస్తారు. అయితే ఇక్కడ గురువులకు కొంత వివరణ ఇచ్చారు. మళ్ళీ విష్ణు ఆరాధన ఎలా చేశాడు ఆయన అంటే స్తుతి ప్రణామములు ప్రార్థనలు నియమాలు శమము ఇటువంటి ఎన్నో నియమ నిబంధనలతో చేస్తారనమాట. అయితే ఇప్పుడు మనం కూడా అలా చేయగలుగుతామా, అలా చేస్తే మనకు కూడా అలా అటువంటి అనుభూతి వస్తుందా అంటే వస్తుంది. మనము స్తుతులు చేస్తాం, ప్రణామాలు చేస్తాం, ప్రార్థన చేస్తాము, నియమాలు ఎంత కొంత పాటిస్తుంటాం, కానీ శమం దగ్గరకు వచ్చేసరికి మనకి అవ్వదు పూర్తిగా, అది దాన్ని జయించలేక శమంతో ఉండలేకపోతున్నామని చెప్పేసి గురుగారు చెప్తారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీటన్నిటితో కనుక పూజ, విష్ణు పూజ, విష్ణు ఆరాధన చేయడంతో విష్ణు చేయగలిగితే ప్రహ్లాదుడు పొందినట్టు అనుభూతి మనం కూడా పొందచ్చు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఇటువంటి ఆనందంతో ఈ సంసారిక విషయాల పట్ల తను విముక్తుడు అవుతాడు, అంటే విరక్తుడు అవుతాడు. ఇది నాకు ఇది పట్టట్లేదు అని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉంటూ తన ఎప్పుడు ఏదైతే అనుభూతిలోకి వచ్చిన ఆ స్వస్వరూప జ్ఞానం ఉందో దానికి ఆయన జయ శబ్దంతో ఒక చిన్న స్తోత్రం చేస్తారనమాట. అంటే ఆ అంతటా వ్యాపించిన విష్ణుమూర్తి నాలో ఉన్నాను, నేను తెలుసుకున్నాను అన్న ఆనందంలో జయ శబ్దంతో ఒక చిన్న స్తోత్రం చేసిన తర్వాత మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతారనమాట. ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇలా ఉండగా మళ్ళీ రాక్షసుల్లో వాళ్ళకి భక్తి లోపించి మొత్తం ఇష్టారాజ్యంగా మళ్ళీ ఎవరి స్తోత్రం వాళ్ళు ఉంటారనమాట. అంత ఒక క్రమశిక్షణ అయితే లేకుండా అరాచరికం ప్రబలుతుంది అక్కడ. దీనికి మత్స్య న్యాయం అన్నట్టుగా చిన్న చేపను పెద్ద చేప అన్నట్టుగా అక్కడ రాక్షసులు కూడా ఒకరి నిమిషం ఒకరు అంటే ఒకళ్ళొకళ్ళు యుద్ధ చేసుకోవటం ఇలా బాగా ఇదిగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది మళ్ళీ ఇలా ఇట్లాంటి స్థితి వచ్చిందని విష్ణుమూర్తికి ఆలోచన వచ్చి మళ్ళీ నేను ప్రహ్లాదుడికి మళ్ళీ తన స్వరూపం ఏంటో మళ్ళీ ఒకసారి తన స్వస్వరూపం నుంచి బయటకు లేపి తన ఏంటో తెలియజేస్తారు అని చెప్పేసి విష్ణుమూర్తి తదిలి వస్తారు అన్నమాట. అక్కడి నుంచి ఎలా వస్తారు అంటే మొత్తం పరివార సమేతంగా వస్తాడు ఆయన విష్ణుమూర్తి గర్భమంతుడి మీద, అమ్మవారి సహితంగా, లక్ష్మీదేవి సహితంగా, నారదాది మహర్షులతో అసురు లోకానికి అప్పుడు వాళ్ళు పాతాళ లోకంలో ఉన్నందుకు అక్కడికి వస్తారనమాట. ఆ వచ్చేటప్పుడు మొత్తం ఆ దివ్యకాంతుల వల్ల అసురులు తక్కువ లేకపోతే కొందరు మంచి అసురులు ఉన్న వారు మాత్రం ఆయన ఆహ్వానించి ఇక్కడికి ప్రహ్లాద దగ్గర తీసుకొస్తారు. అక్కడ ఒక ఉపమానం చెప్తారనమాట వశిష్ఠుడు. ఎలా అంటే ఒక నెమలి కోసం వచ్చిన మబ్బులాగా అని చెప్పేసి చెప్తారు. వచ్చిన ఆ ప్రహ్లాద దగ్గరకు వచ్చాక విష్ణుమూర్తి ఏం చేస్తారు, పాంచజన్యం శంఖం తీసుకొని శంఖధ్వానం చేస్తారనమాట. ఆ శంఖధ్వని వినగానే ప్రహ్లాదుడిలో ప్రాణశక్తి, సహస్రారం దగ్గర ఉన్న ప్రాణశక్తి మొత్తం కదిలి మళ్ళీ తన శరీరం మొత్తం ప్రసరిస్తుంది. దీనికి ఈ ప్రాణశక్తి ఇలా కలగడానికి కారణం ఏంటంటే మామూలుగా కుండలిని సాధన, మిగతా ప్రాణశక్తి సాధన చేసేవారు వారు క్రమంగా వారు ఆ సాధనతో దాని పైకి తీసుకెళ్తారు ప్రాణశక్తిని సహస్రారం దాకా. కానీ ఇలా విచారణ పద్ధతిలో చేసేవారు అలా విచారణ చేస్తూ ఉండగా ఒక్కొక్క మెట్టు దాటుతూ ఉంటే, ఒక్కొక్క అనుభూతి వస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా సహస్రారం చేరుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ మళ్ళీ విష్ణుమూర్తి ప్రహ్లాదు కొంచెం సంవాదం ఉంటుంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏమి ఎట్లా అంటే ఈయన ప్రహ్లాదుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అసలు ఈ శరీరంతో నాకు పని లేదు అన్న ఆలోచనలో ఉంటారనమాట. నేను ఇంకా శరీర త్యాగం చేసేస్తాను అంటే విష్ణుమూర్తి అలా కాదు, శరీర త్యాగం చేయడం కాదు, నువ్వు జీవన్ముక్తుడివి, ఏ వికారాలు లేవు నీకు అంటావు కాబట్టి ఇక్కడ ఒక నియతి నేను ఏర్పాటు చేశాను, నేను నువ్వు ఆ నియతి ప్రకారంగా కల్పాంతం వరకు ఉండాలి, అది ఉండకపోతే అలా ఉండాలి అనేది నా నియమం. సృష్టి మొదలైనప్పుడు ఆ నియతి ఏదైతే ఉందో అది అంతం వరకు అలానే ఉండాలి కాబట్టి దాన్ని కలప మార్చకూడదు అని చెప్పేసి విష్ణుమూర్తి ఆయనకి ఆశ్వాసమిస్తారనమాట. ఎలా జీవనుక్తులు అయ్యావు, వికారాలు మీకు అంటావు అంటూ ఆత్మతత్వం గురించి చెప్పేది ఒక 10 శ్లోకాలు ఉంటాయండి. జీవితం తస్య శోభతే, జీవితం తస్య రాజతే అంటూ మకుటం లాగా వస్తాయి అనమాట. దీనిలో ఆత్మతత్వంలో బ్రహ్మజ్ఞానం, బ్రహ్మనిష్టయంలో ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అనేది వీటి యొక్క సారాంశంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి బ్రహ్మజ్ఞానంతో ఉండి నువ్వు నీ కర్తవ్యాలను లోకోపకారం కోసం, లోక కళ్యాణం కోసం నీ రాజ్యాన్ని పాలించు అని చెప్పేసి లే పద అని చెప్పేసి విష్ణుమూర్తి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి విష్ణుమూర్తి ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేస్తారు. నేను ఈ కథ తెలుసుకున్నప్పటి విష్ణుమూర్తి పట్టాభిషేకం చేయడం అనేది నేను కష్టంగా విన్నాను. అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. అందరూ విష్ణుమూర్తికి పట్టాభిషేకం చేస్తారు, రామ పట్టాభిషేకం తెలుసు, మనకి కృష్ణ పట్టాభిషేకం తెలుసు, కానీ ఇలా విష్ణుమూర్తి ఈయనకు పట్టాభిషేకం చేయడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపి, ఎంత గొప్పవారు, ఎంత అదృష్టవంతుడు అని చెప్పేసి నాకు చాలా ఆనందం కలిగింది. ఇక్కడ ఇదే సమయంలో గురుగారు మనకి కొన్ని సూచనలు ఇస్తారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ జీవన్ముక్తుడికి ఇటువంటివి అంటావు, ఇలా ఉంటారు, ఒక జీవన్ముక్తుడైన ఒక వ్యక్తి సంసారంలో బాగా తన కర్తవ్యాన్ని బాగా నిర్వర్తించగలదు. కానీ మనం మన పరిస్థితి ఏంటి అంటే కొంత సమయము విచారణ, కొంత సమయము సంసారం, ఇలా సైడ్ బై సైడ్ చేసుకుంటూ నెమ్మదిగా ముందు అదో పనిగా చేసుకుంటూ తర్వాత అదే పనిగా చేసుకుంటూ వెళ్ళాలి. లోక వ్యవహారం తగ్గించుకుంటూ ఎంత తగ్గించుకుంటే అంత పరమాత్మలకు దగ్గర అవుతాము అని చెప్పేసి అంటారు గురుగారు. ఇక్కడ మొక్క ఉపమానం ఇస్తారు. మొక్క ఎంత పెద్ద మనిషి అయినా ఇంకో వృక్షమైనా ముందు చిన్న మొక్కగానే ఉంటుంది. ఆ మొక్కగా ఉన్నప్పుడు మనం దాన్ని కంచెతో కాపాడుకోవాలి. అలాగే ఈ సంసారంలో ఉన్నప్పుడు మనకి ఇంకా జీవంత స్థితి రాలేదు కాబట్టి ముందు విచారణతో మన ఇంద్రియాలు ఏమి కానీ శమదము ఇత్యాదు అన్ని కూడా మనం చేసుకుంటూ అలా రావాలి అని చెప్పేసి వాళ్ళంతా విష్ణు చెప్తారు. అయితే ఇప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ విష్ణుమూర్తికి ఒక చక్కటి సమాధానం ఇస్తారు. ఏంటి అంటే, స్వామి నాకు అసలు ఇప్పుడు సమాధికి అసమాధికి భేదం లేదు, ఆ స్థితిలోనే ఉన్నాను అని చెప్పేసి చెప్తారు. హర్ష శోకాలకి నాకు లేవు. దీనికి మళ్ళీ ఇంకో ఉపమానం ఎలా ఉంటుందంటే, ఒక మంచినీటి కుందని నదిలో ముంచితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ప్రహ్లాదుడు. ఆ సమాధానం చెప్పగానే ఒక పూర్ణచంద్రుడిని చూసినట్టుగా విష్ణుమూర్తి చూస్తారు. ఇది కథ, ఇది పట్టాభిషేకంతో ఈ కథ ముగుస్తుంది. ఈ కథని శ్రద్ధగా విన్న వాళ్ళకి పాప సమాధానం జరుగుతుంది, ఇంకా శ్రద్ధగా ఉన్న వాళ్ళకి జ్ఞానం కూడా లభిస్తుంది అనేది ఫలశ్రుతి. అయితే దీనంతటికీ ఒక చిన్న కన్క్లూజన్ స్టేట్మెంట్ లాగా చెప్పుకోవాలంటే, భక్తిపూర్వక ఉపాసన జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పేసి గురుగారు చెప్పడం జరిగింది. మనందరం కూడా అటువంటి భక్తి ఉపాసన ద్వారా జ్ఞానాన్ని విచారణ చేస్తూ జ్ఞానాన్ని పొందుదామని
ఎంతో అద్భుతంగా ఒక దృశ్య కావ్యంలా ఎంతో చక్కగా ఎంతో విపులంగా వివరించారండి. చాలా చాలా సంతోషం. అంతర్ముఖ బహిత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అన్ని చోట్ల అన్ని వేళలా ఎక్కడ అంతటా ఆయనే అని ప్రహ్లాద చరిత్ర ద్వారా మీరు చెప్పి మొత్తం మాకు ఈరోజు మురళినంతా విష్ణుమయం చేశారు. చాలా ధన్యవాదాలండి. నా స్వరూపం చైతన్యం, జడమైన నా శరీరానికి సహజ చైతన్యం లేదు, ఇది నాసరహితము, శబ్దస్పర్శరస గంధాలు నావి కావు అనే ఒక ఉనికిని మనం ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వా నచ గ్రాణ నేత్రం. మమకారం లేనిది, మనసుకు అతీతమైనది, శాంతమైనది, పంచేంద్రియ భ్రమలేనిది, సంకల్పము లేనిది, శుద్ధ చైతన్యం నా యొక్క సత్స్వరూపం. అదే ఈ చరాచర జగత్తుని ప్రకాశింపజేస్తున్నది. దత్తాత్రేయులు అన్నారండి, దీనివల్ల తెలుసుకోగలుగుతున్నావో దానినే తెలుసుకో, అదే పరమాత్మ. ఏస శుక్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత అని చెప్పారండి. ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని కూడా గురుగారు చెప్పడం జరిగింది. యథా ప్రకాశయేత్యేక కృత్స్నం లోకమిమం రవిహి, క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఎలా అయితే ఒక్క సూర్యుడు ఈ ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడో, ఒక్క క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రాన్ని అంటే మన శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. మరిక ఇప్పుడు మన ముందుకి రాబోతున్న నెక్స్ట్ స్పీకర్ శివరాణి గారండి. విచారణ వల్ల సిద్ధి ఎలా పొందుతామో వివరిస్తున్నారు, మరి విందామా అమ్మా శివరాణి గారు?
నమస్కారం అండి. నా వాయిస్ వినపడుతుందండి?
చక్కగా వినిపిస్తోందండి.
గంగా యమునోర్మచ్చే గురుభ్యో నమః. మూడు ఉపాఖ్యానాలు చెప్పుకున్నాము ఇప్పుడు నా టాపిక్ లో. ఉత్తాలకు ఉపాఖ్యానం అండి ఫస్ట్. ఉత్తాలకుడు అనే మహానుభావుడు గంధమాల గంధమాదన పర్వత శ్రేణుల్లో ఉంటాడు. ఇతను మంచి శాస్త్రాధ్యయనం చేసిన వాడు, అల్ప బుద్ధి కలవాడు, అంటే తొందరగా అర్థం కాదన్నట్టు విషయాలు అంతే. శాస్త్ర నియమాలతోటి విచారణతోటి ఏకాంతంలో ఉండి ఆ విచారణ కుదరక ఒక గుహలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు ఉద్దాలకుడు. ప్రాణాయామంతో ప్రణవచింతన చేసి ఓంకార ఉపాసన కూడా చేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఏకాగ్ర బుద్ధితో ఊర్ధ్వముఖంగా కుండలిని ప్రక్రియ చేత సాధన చేస్తున్నాడు. ఈ చేస్తున్న సాధన హఠయోగం కాదు అని వశిష్ఠ మహర్షి వక్కాణించారు. ఇక్కడ హఠయోగం చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ బాహ్యస్థితిలోకి రాగానే ప్రపంచం కనపడుతుంది. అందుకోసమని ఇది ఇతను చేసేది ఇది హఠయోగం కాదు అని చెప్పాడు. ఆ హఠయోగం గురించి అంత ఖచ్చితంగా చెప్పాడు అన్నట్టు వశిష్ఠ మహర్షి. ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఈ ఉత్తాలకుడు చేసే యోగం ఆత్మ సంయమన యోగం అని కృష్ణ పరమాత్మ చెప్పింది, శుకుడు భాగవతంలో పరీక్షిత్ మహారాజుకు చెప్పింది, కపిలాచార్యుడు చెప్పిన యోగం కూడా ఇదే ఇలాంటి చేశాడు ఉత్తాలకుడు అని చెప్పాడు. తర్వాత ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం కోసం కూడా ఉపాసన చేశాడు. చిత్తం తదాప్యం వదిలి చిదాత్మంతో తదాప్యం చెందాడు. అప్పుడు యోగస్థితి వచ్చి అనేక రకాలైన సిద్ధులు లభించాయి అతనికి. కొంతకాలం ఆ సిద్ధులను దూరంగా పెట్టేశాడు, చైత్యభావంతో ఉండిపోయాడు. స్వర్గాది భోగాలనే ఆహ్వానం వచ్చినా కూడా సవినయంగా వాటిని పంపించేసి బహుకాలం సమాధిలో ఉండిపోయాడు అతను. అప్పుడు అతనికి దృశ్యభావం పోయి దృక్భావం వచ్చింది. దృశ్యభావం అంటే ఆత్మ మనస్సు దృశ్యంగా ఉండి ఆత్మని దృక్భావంలోకి వచ్చుతుంది అన్నట్టు. అది దృక్దృశ్యభావం కలిగింది అతనికి. ఇక రాముడు ఒక ప్రశ్నిస్తారు, గృహంలో ఉన్నవాడు గుహలో ఉన్నవాడు ఒకేలా ఉంటారా అంటాడు. దానికి శ్లోకం ఉంది, వ్యవహార ప్రభుత్వ యహ ప్రభుత్వం అని స్థిత త్యావేత ఉపమోమానమ సందేహం పదంగతవు. వ్యవహారమందుగా జ్ఞాని అరణ్యమున సమాధి అందు జ్ఞానియు ఇరువురు పరమాత్మ పద్మను పొందిన వారే అని చెప్తారు. ఇంకోటి సమాధికి నిర్వచనం కూడా చెప్తారు ఇక్కడ, చిత్తం యొక్క అతృత్వమే సమాధి. నేను చేస్తున్నాననే అహంభావం లేకపోవడం సమాధి. దీనిని కేవలీ భావము అంటారు. ఇక్కడ వాసనారహిత స్థితియే ధ్యానము, ఇది బలపడటమే సమాధి అని చెప్పారు. ఇంకో ఉపాఖ్యానంలోకి వెళ్తాము, సురఘో పరిఘో ఉపాఖ్యానం. వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. సురఘుడేమో కైలాస పర్వతం వద్ద కిరాత రాజ్య రాజు, పరఘుడేమో పారశీక దేశపు రాజు. వీళ్ళిద్దరూ మహాపరాక్రమశాలులు. అయితే సురగుడేమో దుష్టులను నిగ్రహించి శిష్టులను అనుగ్రహించేవాడు. ఈ పరగుడేమో తన చేతిలోని పరిఘతోటి విసిరి వాళ్లను శత్రువులను నిగ్రహించేవాడు అన్నట్టు. ఇక మనస్సు హర్షశోకాలకు గురి అయ్యేది దయామయుడు ఇతను సురగుడు. ఇతనేమో ఇతనికేం కష్టం వచ్చిందంటే దేశంలో క్షామం ఏర్పడి దుఃఖితుడై ఫణానికి వెళ్ళిపోయాడు పరగుడు. ఇక మాండవ్యుడు అనే మహానుభావుడి బోధల వల్ల ఆత్మజ్ఞాన అయ్యాడు సురకుడు. ఇక్కడ ఇతను 1000 సంవత్సరాలు తపస్సు చేసి పర్ణాదుడయ్యాడు. అయితే వైరాగ్యము త్యాగము ఇద్దరికి సమానం, ఇద్దరూ ఆచరించేవారు. గురూపదేశం వల్ల బ్రహ్మజ్ఞానం పొందాడు సురకుడు. తపస్సు చేసి పరమేశ్వర కృప వల్ల ఆత్మజ్ఞాని అయ్యాడు పరకుడు. ఇద్దరు పూర్ణులై అజ్ఞానం నుండి బయటికి వచ్చిన వాళ్లే ఇద్దరు. అయితే ఒకసారి ఇద్దరు కలుసుకుని పరిగుడు సురగుణ్ణి ప్రశ్నిస్తాడు, ఇప్పటికే సమాధి అనుష్ఠిస్తున్నావా అంటాడు. సమాధి ద్వారా పొందే అనుభవం అనుభవిస్తున్నావా అని అడగవయ్యా అని అంటాడు సురగుడు. అప్పుడు ఒక విషయం చెప్తాడు, తదాప్త బోధో భగవత్పర్వాత్ తృణపావక ప్రోక్తం సమాధి శక్తి అనవతు తూష్ణిం మవస్థితి. సమస్త ఆశలను తృణము వలె అగ్ని అయినట్టి ఆత్మతత్వం జ్ఞానం కలిగి ఉండుటే సమాధి. తూష్ణీం బభూవహ అని భగవద్గీతలో అంటుంది. అంటే జ్ఞానంతో కూడిన మౌనం అని అక్కడ. నడక అలవాటైన వాడు నడక ఎలా తప్పడో బ్రహ్మజ్ఞాని కూడా జ్ఞానాన్ని వదలడు అని చెప్పి అక్కడ పరిహుడికి చెప్తాడు. ఈ కథల్లో ఏంటంటే చిన్న చిన్న భేదాలు ఉన్నాయి. ఆ సామరస్యాలు తెలుసుకోవడం ముఖ్యం. ఇద్దరిది వేరే వేరే మార్గం అయినా కూడా ఇద్దరు రెండు జీవులు పరస్పరం జ్ఞానాన్ని పంచుకున్నారన్నట్టు. ఇలా తర్వాత ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే భుషుండోపాఖ్యానం. ఇది వశిష్ఠుడికి తనకు కలిగిన అనుభవం అన్నట్టు. అది చాలా అనుభవం కాబట్టి ఏందో సత్యంగా అనిపించింది నా కళ. అయితే వశిష్ఠుడు తానే ప్రపంచం అని, ప్రపంచమే తాననే ఆధ్యాసలో ఉండేవాడు. బ్రహ్మం తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మజ్ఞులు ఈ అతివాహక శరీరం ధరిస్తారు కదా, అలా ఈ వశిష్ఠ మహాముని ఇంద్రలోకం వెళ్తారు ఒకసారి. అప్పుడు ఇంద్రసభలో చిరంజీవుల గురించి చర్చించుకుంటున్నారు. మేరుపర్వతం ఈశాన్య శిఖరం పైన చూతము అనే కల్పవృక్షం ఉంది, దాన్ని ఆశ్రయించుకొని అనేక దేవతలు ఉంటారు. దాన్ని దక్షిణం వైపు ఉన్న కాండంనకు బంగారు లతంతో ఒక తొర్ర ఉంది. కొండ కొమ్మల్లో దేవతలు కిన్నరలు విశ్రమిస్తారు. దాని నీడలో ఎందరో మహాత్ములు ఉంటారు. బ్రహ్మ హంసవాహనులు అక్కడ ఉంటాయి. పద్మకోశంలో బ్రహ్మం ఉన్నట్లు తొర్రలో భుషుండు అనే ఒక కాకము ఉంది. ఆయనకు ఎన్నో కల్పాలు గతించాయి. అలాంటి చిరంజీవిని నేను చూడలేదు. ఇంకా నశించిన తత్వం ఒకటి ఉంటుంది చూసావా, అలా బ్రహ్మమే భావించే జ్ఞానియే చిరంజీవిగా ఉండగలడు. అంటే చిరంజీవత్వం అంటే జ్ఞానం ఉండాలి, అంతేనే ఉండగలుగుతారన్నట్టు. భుషుండు దీర్ఘాయువు, రాగరహితుడు, శాంతుడు, విశ్రాంతమతుడు, మనోజ్ఞుడు, త్రికాలవేత్త, ఇన్ని ఇవన్నీ వింటాడు అక్కడ వశిష్ఠుడు. వినగానే భుషుండుని చూడాలనిపించింది. వెంటనే ఆదివాహిక దేయం కదా వచ్చేస్తారు. అక్కడ రాగానే అక్కడ ఎట్లాంటి ఆహ్లాద పరిస్థితి ఉందంటే రామచిలుకలేమో ప్రణవోచ్చారణ చేస్తున్నాయి, సామవేద గానం చేస్తుంటాయి అన్నట్టు. నేను ఒకటి విన్నానండి, న్యూజెర్సీలో ఒకరు ఉన్నారు, వారు చాలా నిష్ఠాపరుడు. అతను చిలుకకు విష్ణు సహస్రనామాలు నేర్పించారు. చక్కగా అవి విష్ణు సహస్రనామాలు రోజు ఆలపిస్తాయట, ఈయనతో పాటు అవి ఆలపిస్తాయన్నట్టు. అంత జ్ఞానం ఉంటుంది వాటికి. అయితే వాటి స్వరం అక్కడ స్వాహాకారమైంది. కార్తికేయుడు వాహనాలు నెమిళ్ళు ఉంటాయి, అగ్నివాహక సంతతి చిలుకలు ఉంటాయి. అలాంటి అద్భుత వనంలోకి వశిష్ఠుడు రాగానే భుషుండు అర్ఘపాద్యాలు ఇచ్చి గౌరవించాడు. అప్పుడు భుషుండు ఎలా ఉన్నాడంటే పూర్ణ చిత్తంతో సమదర్శిగా సదా అంతర్ముఖుడై ఉత్పత్తి ప్రళయాలు చూసిన చిరంజీవి కదా, అంత ఇదిగా ఉన్నాడన్నట్టు. అయితే ఒక ప్రశ్న ఇస్తాడు, అఖండమైన మీ చిత్తంలో సమత్వం ఉంటుంది మహానుభావ, మీ ఆగమన క్లేశానికి ఎందుకు గురి అయ్యారు, అంత కష్టం ఎందుకు పడ్డారు అన్నట్టుగా అడిగారు. నువ్వు పరావర దర్శివు కదా, ధీరుడివి, స్థిరుడివి, అనంత కాలాలను చూసిన వాడివి, అనంత దేశాలను అరచేతిలో చూసిన వాడివి, నీ గురించి తెలుసుకోవాలనుంది, అందుకే వచ్చాను అంటాడు. అప్పుడు భుషుండు తన గురించి చెప్పడం మొదలెడతాడు. కైలాసంలో హరుడు ఉన్నాడు కదా, అతను పరమాణు భూరికణాలను ధరించినవాడు, నేను న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ఆట వచ్చేసింది నాకు ఇక్కడ, అనంత సృష్టి యొక్క పరమాణు రూపాలైన భస్మాన్ని ధరిస్తాడు. సౌందర్య లహరిలో భజతి భసితో దూళన విధం అని రెండో శ్లోకంలోనే అంటాడు అన్నట్టు శంకరులు. ఆయన మందిరంలో అష్టమాత్రికలు ఉన్నాయి శంకరుని మందిరం. శివుడు జయ విజయ జయంతి అపరాజిత సిద్ధ రక్త అలంపుస ఉత్పల. నేను ఈ అలంపుస మాత యొక్క వాహనం చిండు అనే కాకి, అతని వాహనం ఉందన్నట్టు అమ్మవారికి. కైలాసంలో జరిగే దేవోత్సవంలో బ్రహ్మ సరస్వతీ దేవికి సంబంధించిన సప్త కుల హంసలు అక్కడికి వచ్చాయి. ఉత్సవం కదా, అందరూ వచ్చారు. ఆ విశ్రాంతి తీసుకుంటుంటే ఆ కాకులు వెళ్ళాయి అక్కడికి. అక్కడ హంసలు కాకులు కలిసి విహరించాయి. నృత్యం చేయగా హంసలకు కాకులకి ప్రీతి భావం కలిగింది. కాకులు తేజస్సు హంసల్లో ప్రవేశించింది. అవి సరస్వతీదేవిని సమీపించాయి. అప్పుడు ఆ గ్రహిస్తుంది, అమ్మవారు గ్రహించి మీరు విశ్రాంతిగా ఉండండి అని సరస్వతీదేవి సమాధిలోకి ఉండిపోతుంది కొంతకాలం. అప్పుడు వీటికి 21 సంతానం కలుగుతుంది. 21 మందిలో నేను ఒకండి అని చెప్పి భుషుండు చెప్పుకుంటాడు. 21 మంది పుట్టాక ఆ తర్వాత సరస్వతీదేవిని బ్రహ్మదేవుని దర్శించుకుంటారు. అట్లే తండ్రిని కూడా నమస్కరించి అనుగ్రహం పొందుతారు. ఇక ఎట్లా వీళ్ళకి అందరికీ అనుగ్రహం లభిస్తుంది, తండ్రిది బ్రహ్మది సరస్వతీదేవికి. అయితే అప్పుడు సిద్ధాదేవి అష్టముత్రులలో ఉన్న సిద్ధాదేవి యొక్క వాహనం భుషుండుడైతే, అయితే ఈశాన్య ప్రదేశంలో వాళ్ళ నాన్న చెప్పినట్టు గూడ ఏర్పరచుకొని అక్కడ ఉంటుంటాను ఉంటున్నాను నేను అని చెప్పేసి చెప్తారు. అయితే జీవన్ముక్తుడి స్థితిలో ఇక్కడ ఉన్నాను, ప్రళయకాలాన్ని ఎలా తట్టుకున్నావయ్యా, సూర్యచంద్రులు పోతారు కదా అని చెప్పి వశిష్ఠుడు అంటే, చైతన్యం ఆనందం సంతోషం జీవి స్వాభావిక లక్షణం అని గ్రహించి సర్వమునకు ఆధారమైన తత్వం అందు నిల్చున్నాను నేను. ఈ ఉపాధితో మరణించాలని ఉండాలని కానీ నాకు లేదు, కాలగతిని పరిశీలించాను, ఇన్ని చూసినా స్ఫటికల్లా సాక్షిభూతంలా ఉన్నాను, బ్రహ్మాండాల కుదుపులు ఎన్నో చూశాను, మొట్టమొదటి జగత్తును చూసినప్పుడు అబ్బా అనిపించింది, తర్వాత అవి మామూలుగా అనిపించాయి, చూస్తున్న కొద్ది పెలవంగా అనిపించాయి అన్నట్టు. సముద్రం ఒడ్డున కూర్చున్న అలలు ఎలా చూస్తానో నేను కూడా సాక్షిగా అలా చూస్తున్నాను ఈ అన్నది జగత్తును అంటాడు. యోగ భయం ఆయాసం అలాంటివి ఏమీ నాకు లేవు అని అంటాడు. అప్పుడు మళ్ళీ వశిష్ఠుడు యుగక్షోభిని ఎలా చూస్తున్నావు అన్నాడు. అంటే ఎన్ని ప్రళయాలు వచ్చినా, హిరణ్యాక్షుని భూమిని ఎత్తినా, కూర్మావతారంలో మంత్ర పర్వతాన్ని ఎత్తినా, ప్రళయ వాయువులు ఎగరగొట్టినా, ఒకప్పుడు కాలనేమి ఈ మేరు పర్వతాన్ని భుజంపై ఎత్తుకున్నా, ఈ కల్పవృక్షం అలాగే ఉంది. ఇక తన యోగశక్తి గురించి నెక్స్ట్ చెప్తున్నాడు అన్నట్టు కుషుండుడు. కల్పాంత కాలాల్లో ఈ వృక్షం ఉంటుంది కదా, అప్పుడు నేను ఈ వృక్షాన్ని గూడును వదిలేస్తాను. ఎలాగంటే కృతజ్ఞుడు మిత్రుణ్ణి వదిలేసినట్టు వదిలేస్తాను అన్నాడు. అంటే నేను వాసనారహిత దేహంతో స్తబ్దంగా ఆకాశంలో నిలబెడతాను, ప్రళయ వాయువులు కొండలను ముక్కలు చేస్తున్నప్పుడు పార్వతీ ధారణ చేస్తాడని అచలంగా ఉండిపోతాడనమాట, కొండలు కరిగిపోయి ఏకాన్వ స్థితి వచ్చినప్పుడు వాయవీయ ధారణ చేస్తాను నేను. ద్వాదశాదిశ్యులు, ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి, ఒక్కసారి నేను నాకు ఊహ కూడా అందలేదు, ద్వాదశాదిత్యులు ఏకకాలంలో వచ్చి పర్వతాలను ముక్కలు చేసి భూమి మీద విజృంభించినప్పుడు ధారణీతత్వాన్ని ధారణ చేస్తాను అంటే ఆకాశతత్వంలో లీనమవుతాడు, దేహాన్ని భూతత్వంతో లీనం చేస్తాడు, పంచీకరణ చేస్తాడు. అంటే ఇప్పుడు దాత, ఆత్మ, మిత్రుడు, వరుణుడు వీళ్ళే కదా, వీళ్ళందరూ ఏకకాలంగా వస్తారా లేకపోతే క్రమంగా క్షీణిస్తారా అని ఒక డౌట్ వచ్చింది నాకు. ఈ ఆదిత్యులు చేసే పనులు భూభ్రమణం ఆగిపోయి చంద్రుడు తిరుగుతుందా, లేకపోతే చంద్రుడిలాగా భూమి కూడా భూభ్రమణం చేయకుండా అలా చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతుందా, ఆ తిథులు ఉండవు కదా, అలా అనిపించింది నాకు ఒక్కసారి. భూమి భూపరి భ్రమణం మాత్రమే చేస్తుంది అని అనిపించింది, ఊహకు అందలేదు నాకు. అది బ్రహ్మాండం మొత్తం వెళ్ళినప్పుడు సుషుప్తిలో జీవులు అచలుడనై పూర్తి ఎరుకతో నేను ఉంటాను అన్నాడు. మళ్ళీ బ్రహ్మాండాలు వస్తాయి, నేను సంకల్పించుకుంటాను, సంకల్పంతో ఇవన్నీ వస్తాయి, వచ్చే ఈ కల్పవృక్షం వస్తుంది, ఈ గూడు కూడా వస్తుంది, మళ్ళీ నేను నా భూతిలోకి వెళ్తాను అని చెప్పి, ఈ ధారణను యోగంతో చేయగలుగుతున్నానయ్యా అని చెప్తాడు. చెప్పాక పరమేశ్వరుని నియతిని ఎవ్వరూ తప్పలేదు, నేను ఇలా ఉండాలనుకున్నది పరమేశ్వరులోని భాగమే, దీన్ని స్వభావ నిశ్చయం అంటారు అంటాడు. మరి ఇంకొక ప్రశ్న ఇస్తాడు, ఇన్ని రకాల సృష్టిలను చూసావు అన్నావు, మరి దేన్ని అసలు ఎలా చూసావు అని అంటే, నీ దేన్నని గుర్తుంచుకోమంటావు, 11,000 ఏళ్ళు ఈ భూమి కేవలం భస్మరాశిగా పడింది, అలా అలాంటి దేన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పేసి భుషుండుడు ఇంకా చెప్తూ ఉంటాడు. అప్పుడు గురువు గారు ఈ కథను సశేషంగా పెట్టారు, నాకు వెంటనే 16వ ఎపిసోడ్ వినాలనిపించింది కానీ సమయాభారం వల్ల వినలేకపోయాను. సర్వం శ్రీ రామార్పణమస్తు, శ్రీ గురు చరణారవిందార్పణమస్తు, స్వస్తి.
ఎంత బాగా వివరించారు శివరాణి గారు, దృశ్య కావ్యంలాగా చాలా అద్భుతంగా వివరించారమ్మా.
నాకు చాలా నచ్చిందండి,
చాలా చాలా ఎన్ని జన్మల పూర్వ పుణ్య ఫలము, గురువు గారి ఆశీర్వాద వరము అమ్మా, గురువు గారి ఆశీర్వాద వరము, వారి బోధనలు ప్రవచనాలు మనకి ఎన్ని పూర్వజన్మల పుణ్యఫలము, గురువు గారి ఆశీర్వాద వరము, వారి బోధనలు ప్రవచనాలు నిత్యం వినే భాగ్యం మనకు దక్కింది. మరి మనం కూడా నిరంతరం బ్రహ్మ విచారణతో ప్రశాంతంగా ఒక చోట కూర్చుని మానస సంచరతే బ్రహ్మని మానస సంచరరే ఓ మనసా మనసా చరించు అని ఆ ఒక్క వరాన్ని మనం కోరుకోవడం మీకు వినిపిస్తుందో లేదో. సో ఇవాటికి బలి కార్యక్రమం ఎంతో అద్భుతంగా చాలా చక్కగా జరిగిందండి
జరిగిందండి.
స్పీకర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అఖండ సత్యం ఆనంద బ్రహ్మ విచారం వనాలి ప్రాపంచిక విషయాల నుండి బాబా విష్ణు అవతారంలో మనం కూడా నిత్యించాలి. ఈ రోజు ఏకాదశి మంచి రోజు
మంచి రోజు
ఇవాళ ఈ మొరటి జరగడం కూడా
జరగడం
కూడా అవకాశాన్ని ఇచ్చిన గురుజ్వన మహాత్మందరికి మనందరిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ గురుగారి చరణారవిందములకు నమస్కారం నమస్కారం నేను ఉంటారండి
ఉంటారండి.
నమస్కారం నమస్కారం.